गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा. गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. ॐ श्री गुरुभ्यो नमः. ॐ श्री ज्ञान परमात्मने नमः.
थैंक यू ग्रीष्म. ओम श्री नारायण परमात्मने नमः. बीबी आंटी
हाय చెప్పండి.
కనిపిస్తున్నారా?
yes కనిపిస్తున్నారు.
వెరీ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్. మాకి ఈరోజు చాలా స్పెషల్ డే. ఎందుకంటే మేమందరం నాన్నగారి దగ్గర ఉండడం ఒక ఎత్తు. మీరు మీ పరిస్థితుల్ని అతిక్రమించి, అంటే ఇప్పుడు మాకు సహకరించిన పరిస్థితుల్లో రావడం వేరు, మీకు అంటే మీరున్న పరిస్థితి నుంచి మీరు దాన్ని అతిక్రమించడం రావడం అనేది మామూలు అనుగ్రహం కాదంటే. ఎందుకంటే మీరు ఇంట్లోనే కాదు, మీ మీరు వెళ్ళిన దేశంలో ఎక్కడైతే ఫోటోలు పెట్టకూడదు అక్కడ కూడా రూల్ ని ఉల్లంఘించి మీరు నాన్నగారు ఫోటో పెట్టుకోగలగడం అనేది గర్వకారణం వంటి భక్తులకి. అనుగ్రహం అంటే అంటే మీలాంటి వాళ్ళు టెస్టిమోనీ అనమాట నాన్నగారు అనుగ్రహానికి. నాన్నగారు అది ఎన్నిసార్లు చెప్పి మురిసిపోతూ ఉండేవారు. కువైట్లో మా భక్తులండి, అసలు ఎక్కడ ఎవరి ఫోటోలు, ఇంట్లో వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకోరు అలాంటిది. మా ఫోటో పెట్టుకుంటే ఈయనెవరో అని అడిగారు చాలా మంది అని. మీ గురించి చాలా సార్లు తలపెట్టేవారు.
చాలా అండి, మాకు నాన్నగారు అనుగ్రహం అంటే మాకే ఇచ్చారండి అనుగ్రహం. మీ సంగతి మాకు తెలీదు, కంప్లీట్ గా ఇచ్చారండి.
అవును, ఆయుషాని మిమ్మల్ని ఇలాగా దూరం నుంచి చూసినా సరే వెంటనే మీరు ఇలా రండమ్మా అని చెప్పి, ఇలా రండి అని చెప్పి, మీరు ఏం కూర వండుకున్నారని అడగడం ఒక వంపు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకోవడానికి.
అవునండి అవునండి.
అంటే అందరూ దారిచ్చి మీకు దారిచ్చి మీరు ఆయన పక్కన ఉండాలన్నమాట. చాలా సంతోషం అంటే మీరు ఒప్పుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఐషాన్ కూడా ఎప్పుడైనా అడుగుతున్నాను, పాప అదే తల్లి అంటే మదర్ కి కొంచెం బాగుండలేదని, ఆవిడకి కుదరలేదు ఈ రోజు రావడం. పర్వాలేదమ్మా పర్వాలేదు. ఐషాది మీది కూడా మీరు కవర్ చేద్దరు గాని
అంత లేదనుకుంటండి.
అంటే ఐషా గారు కూడా చాలా స్వీట్. అంటే ఇద్దరు సిస్టర్స్, అంటే మీరు కొంచెం ఎక్స్ట్రావర్ట్, ఆవిడ ఇంట్రావర్ట్, ఇద్దరికి భక్తి సమానమైనా కూడా ఒక్కొక్కళ్ళ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ కదా. అవును. సో మీరు మొదలు పెట్టి చెప్పండి ఆంటీ, లైక్ అసలు బిగినింగ్ నుంచి ఎలాగ పరిచయం అయింది, ఎలా నాన్నగారి దగ్గరికి రావడం జరిగింది, ఎలా మీ జీవితాలు అంటే గ్రేస్, ఆయన గ్రేస్ మీకు ఎలా ఎవ్రీ స్టెప్ మిమ్మల్ని గైడ్ చేస్తూ వచ్చింది, మీరు చెప్పుకుంటూ వెళ్ళండి. ఎప్పుడు ఎక్కడన్నా మీకు ఏమన్నా డౌట్ కానీ ఇబ్బంది కానీ అనిపిస్తే నేను ఇంటర్ఫీర్ అవుతాను.
అంటే నేను మామూలుగా నాన్నగారి దగ్గరికి రావడం అంటే అది మిరాకిల్ అనండి, ఒక మిరాకిల్ నాన్నగారి దగ్గరికి రావడం. నేను అంటే నేను మొదటగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీ అందుకు మీకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ సత్సంగానికి నన్ను పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే భక్తులందరికీ నేను క్షమాపణ కోరుకుంటున్నాను, ఎందుకంటే నేనేం భక్తురాలు కాదండి, నేనేం భక్తురాలు కాదు, భక్తులకి భక్తురాలి.
అంటే యాక్చువల్ గా బీబీ గారు అల్లాహు అక్బర్ ఆయన ఒక్కయన గొప్ప ఆయన
అంతేండి,
ఆయన భక్తులు అంతే, ఇంకా భక్తులు భక్తులు కాదు ఆయనకి భక్తులు అంతే.
అంటే మిమ్మల్ని చూసి నేను ఆశ్చర్యపోయేదాన్ని అండి, అంటే భక్తి అంటే ఎలా ఉండేదా అనిపించింది. నాన్నగారి పట్ల అందరినీ నేను ఉదహరిస్తున్నాను, మీ భక్తులందరికీ నేను ఉదహరిస్తున్నాను. మాకు అప్పటిదాకా భక్తి గురించి తెలియదండి, భక్తి గురించి మాకు అంతగా తెలియదు. మేమేంటంటే నమాజ్ చేసుకోవడం, ఉపవాసాలు ఉండటం, ఆ ఖురాన్ని చదువుకోవడం, ఇదేనండి మా దినచర్య. కాకపోతే నేను పొలిటికల్గా వచ్చానండి, 86లో నేను పొలిటికల్ లీడర్గా వచ్చాను. నాన్నగారు వస్తున్నాను, నన్ను పొలిటికల్ లీడర్గా కూడా చూసేవారన్నమాట, అందుకని నేను ఈ ప్రస్తావన చేస్తున్నాను. 86లో నేను పొలిటికల్గా వచ్చానమాట అండి. చైర్మన్గా జక్కువ అమ్మాణి గారు, వైస్ చైర్మన్గా నేను వచ్చానమాట. అది అలాగా జనాలందరికీ తెలుసు, అది ప్లస్ అయ్యింది నాకు. అది అలా రావడంతో నేను ఏదో రాజకీయ నాయకురాలు కదా, ఏదో నాన్నగారి దగ్గరికి వెళ్తుందని మా వాళ్ళు ఎవరు పట్టించుకోవాలా, తర్వాత పట్టించుకున్నారు. మొదటిసారిగా నేను నాన్నగారిని 1999 or 2000 మా కౌన్సిలర్లో ఒక ఆయనకి సన్మానం జరిగితే నాన్నగారు మీటింగ్ ఏర్పాటు చేశారు వైఎన్ కాలేజీలో నర్సాపురం. ఏర్పాటు చేస్తే ఇంకా ఆయన మీద గౌరవం కొద్దీ నేను ఆ మీటింగ్కి వెళ్ళాను అంతే. నాన్నగారు ఎవరో నాకు తెలియదండి. తణుకు అది పుట్టిల్లు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వంతిని మీద భగవాన్ ఫోటో చూసేదాన్ని, ఖచ్చితంగా చూసేదాన్ని. అక్కడికి వచ్చేదానికి భగవాన్ చూసేదాన్ని, ఎందుకు చూసేదాన్ని నాకు తెలియదు. కానీ ఆ లోపల ఏదో ఆశ్రమం ఉంది, ఈ ఎప్పుడో వెళ్ళాలి అనుకునేదాన్ని అంతే. అంతకుమించి నాకు ఎటువంటి ఆలోచనలు లేవు, ఎందుకంటే మేము రావు కాబట్టి ఈ మతంలోకి, ఇంకో మతంలోకి మేము రావు కాబట్టి మాకేమీ రావాలనేది ఏం లేదు. ఆ తర్వాత అప్పుడు ఆ మీటింగ్ వచ్చినప్పుడు నాన్నగారి స్పీచ్ విన్నానండి, సన్మానం అయిపోయిన తర్వాత ఒక గంట విన్నానండి. గంట విన్న తర్వాత నాకేం అర్థం కావట్లేదు, తలపోటు వచ్చేస్తుంది. అసలు ఈ భక్తులు చూస్తే హాల్ నిండిపోయి బయట అంతా జనమే జనం, నాకు అసలు అయితే అర్థం కాలేదు ఏం అర్థం అవుతుంది వీళ్ళందరికీ, అసలు ఎందుకు వస్తున్నారు ఈ జనం, ఇది ఏం చెప్తున్నాడు అసలు, ఒక ముక్క అర్థం అవట్లా. ఇంకా నేను భరించాక, తలనొప్పి భరించాక మధ్యలో వచ్చేసాను అండి, ఇంకా ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చేసిన తర్వాత చెప్పాను, అబ్బా అసలు జనం అంటే జనం కాదు, భక్తులు ఎందుకో ఏం చెప్తున్నారు, ఒక ముక్క అర్థం కాలేదు నాకు, తలపోటు వచ్చేసిందని వచ్చేసా. తర్వాత ఒక 2 తర్వాత నేను ఒక హౌస్ అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అద్దెంట్లోకి వెళ్ళాం. అద్దెంట్లో పక్కన మట్లపాలెం లక్ష్మి గారు అండి. అప్పుడు ఆమె పరిచయం తోటి నాకు నాన్నగారు పరిచయం, ఆ నాన్నగారు విషయాలు చెప్పేవారు. అప్పుడు రోజు జున్నూరు వెళ్ళేవారండి,
జున్నూరు
వెళ్తున్నారంటే జున్నూరు నాన్నగారు అనేసి బోర్డు చూసేదాన్ని, భగవాన్ బోర్డు చూస్తున్నాను అని చెప్పేదాన్ని అండి. ఒకసారి లక్ష్మి గారితో నేను వస్తానండి అనేసి జున్నూరు వెళ్ళానండి. జున్నూరు వెళ్తే ఆవిడ తీసుకెళ్లారు, ఆవిడ చాలా చాలా ప్రేమ అండి. ఆవిడ కూడా నన్ను, నాన్నగారు అయితే నువ్వు ఎలా వచ్చావమ్మా, నువ్వు సందర్భంలో అడిగారు నన్ను, నువ్వు ఎలా వచ్చావమ్మా అనేసి, అంటే లక్ష్మి గారు తీసుకొచ్చారండి అన్నమాట. అంటే ఆయన అన్నారు, అయితే మీ తొలగురు లక్ష్మి గారేనమ్మా, తర్వాత నేను అన్నారు. అంటే ఇంకా సరే నాన్నగారు, మా తొలగురు లక్ష్మి గారే అని ఫస్ట్ నుంచి మేము ఆమెని కూడా మేము అలాగే గౌరవించుకున్నామండి. ఆ తర్వాత నేను చెప్పానండి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, మీరు ఏంటంటే, నేను మేము ముస్లింలు అండి, ఇలాగ నేను మున్సిపల్ వైస్ చైర్మన్ చేశాను అని అంటే, ఇంకప్పటి నుంచి నాన్నగారు నువ్వు రాజకీయ నాయకురాలు అమ్మా అనేసి ఇంకా రాజకీయాల విషయాలు మేము ఎక్కడ కనిపించినా సరే ముందుగా కూర్చోమనేవారండి. మాకు భయం వేసింది, ఏంటంటే మేము కొత్త ముస్లింలు, అందరూ భక్తులు, అందరూ పెద్ద పెద్ద భక్తులు, వీళ్ళు ముందు మమ్మల్ని కూర్చోబెట్టుకుంటున్నారు అనేసి ఒక భయం ఉండేది. కానీ నాన్నగారు మీ ఇంట్లో ఏం కోరుండేది, మీకు ఎంతమంది పేదలు, ఇంకా ఇలా మాట్లాడటం తోటి మాకు ఆ భయం నెమ్మదిగా తగ్గి ఇంకా నాన్నగారితో నేనైతే ఇంకా చాలా చాలా అనుగ్రహం అండి. నాన్నగారు చాలా బాగా మాట్లాడుకునేవారు, చాలా బాగా మాట్లాడేవారు. నేను అంతే ఇంట్లో విషయాలన్నీ చెప్పిద్దానండి, ఏం కోరుకోరండి. ఆ మాంసలు వేసి తింటామండి, బీరకాయ వేస్తాం, బెండకాయ వేస్తాం, అన్ని వేసేస్తాం అంటే నాన్నగారు అయితే మీరు అలాగే తింటారా కాయగూరలు, ముస్లింలు కూడా కాయగూర తింటారు అని చెప్పి అలాగా చాలా. ఒకసారి అయితే ఇలాగే వెళ్తున్నానండి, నమాజ్ ఎలా చేస్తారు, ఖురాన్ ఎలా చదువుతారు, ఇలాగా మళ్ళీ ఈ విషయాలు అడిగేవారండి. అడిగినప్పుడు నమాజ్ చేసి చూపించండి అంటే చూపించమ్మా అనేవారు. ఆయన ఎదురుగుండా నమాజ్ చేసి చూపించేదాన్ని. ఆయన ఒకసారి ఏం చెప్పారంటే, నువ్వు అప్పుడప్పుడు ఖురాన్లో ఏమైనా రాసుకురా అన్నారండి. రాసుకురామంటే నాకు అంటే నాన్నగారు ఏమన్నారంటే తెలుగులో ఉంటదా అన్నారు. అంటే ఉంటదండి అన్నారు. అయితే నాకు తెలుగులో ఉన్న ఖురాన్ తెచ్చిపెట్టన్నారు. అనేటప్పటికే సరే నాన్నగారు అంటే ఒకసారి ఏదో సందర్భంలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు నాన్నగారు అనుగ్రహం కదండి, అంటే ఈ వంపు పెట్టి ఎంతమందికి ఆ పుస్తకాలు నా ద్వారా తెప్పించడం అనేది నాకు తర్వాత అర్థమైంది. ఆయన గురించి చెప్తే ఆ పబ్లిషర్స్ నర్సాపురం పట్టుకెళ్తామంటే అసలు మొయ్యలేనన్ని పుస్తకాలు ఇచ్చారండి. అంటే ఉర్దూకి అరబీకి తర్జుమా, ఇక్కడ అందరూ తెలుగు కదండి, అందరికీ అర్థం కాదు. ఆ తర్జుమా పుస్తకాలు, తర్జుమా అంటే దాన్ని ఏమంటే ట్రాన్స్లేషన్ పుస్తకాలు అన్ని చాలా ఇచ్చారండి. అది నర్సాపురం ఒక న్యూమన్ స్కూల్లో ఒక లైబ్రరీ ఏర్పడిపోయింది. నాన్నగారు ఒక కురాన్ అడిగితే
కురాన్ అంతా ట్రాన్స్లేషన్ అయ్యి చాలా కాపీస్ లైబ్రరీలో పెట్టడం జరిగింది. తర్వాత
జరిగే చాలా పుస్తకాలు ఫ్రీగా ఇచ్చేసారండి వాళ్ళు, అహంగా పట్టుకెళ్ళనమ్మా పట్టుకెళ్ళి వాళ్ళు లేరు మీరు పట్టుకెళ్ళండి అనేసి. నేను అలాగే లగేజ్ లేకపోయినా ఆ లగేజ్ వేసుకొచ్చేదానండి, వేసుకొచ్చి పెట్టేదాన్ని. ఇలాగా ఖురాన్లో రాసుకురమ్మంటే ఏమి రాసుకురావాలో నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు నేను ఒకసారి చెప్పాను, మా ఖురాన్లో మీరు చెప్పే విషయాలు ఏమీ లేవండి, మీరు చెప్పే విషయం వేరవుతుంది, మా ఖురాన్లో విషయం వేరుగా ఉంది. మా మేము నమాజ్ చేస్తే మాదంతాను మేము కోరుకోవడమే మా పని, భగవంతుడు ఇస్తాడు అదే తప్ప మీరు దగ్గరకు వచ్చిన తర్వాత కోరుకోవడం ముఖ్యం కాదని నాకు అర్థమవుతుందండి ఇప్పుడప్పుడే. అంటే లేదు ఏదో ఉంటుందిరే నువ్వేదో రాసురా అన్నారండి. ఆ సరే అన్నానండి, ఏదో అలాగే చేసేదాను. ఒక రోజునైతే ఇప్పుడు నువ్వు ఇన్ని మీటింగుల నుంచి వస్తున్నావు కదా, నేను నా మాటలు వింటున్నావు కదా, నువ్వు ఒకటే ఒక 6 నెలలో 7 నెలలో అయిందండి అప్పటికి నా నేను చెప్పిన దాంట్లో ఏదో ఒక విషయం చెప్పు అన్నారండి. అంటే నాకు అప్పుడు భయం స్టార్ట్ అయిందండి. అంటే అసలు నాకు ఏమి గుర్తు రావట్లా అసలు ఏమి గుర్తు. అప్పుడు నాకు అప్పుడు బాధ ఓ తండ్రికి వచ్చేసి దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు వచ్చాను నేను మీ సమక్షంలో, మీకు ఇన్ని మాటలు విన్నాను, ఇన్ని మీటింగ్లు విన్నాను, అక్కడ నాన్నగారు భక్తులు కూడా నాకు ఎంత సహకరించారంటే ఎక్కడన్నా మీటింగ్ ఉందంటే బీబీ వచ్చే అనేసి వాళ్ళతో పాటు నేను తీసుకుని వెళ్ళిపోయేవారండి. అంతగా నేను నాన్నగారితో దాదాపు 2 సంవత్సరాలు పైగా తిరిగాను, 4 సంవత్సరాలు తిరిగానండి. చాలా బాగా అంటే అడిగేటప్పటికి నాకు బాధ వచ్చేసింది, అనుకున్నాను ఇంక రేపటి నుంచి నేను రావక్కర్లేదు, అయిపోయింది నా పని, ఇన్నాళ్ళు తిరిగినా నేను ఒక్క ముక్క చెప్పలేకపోతున్నాను, ఇంకెందుకులే చెప్పేదేదో చెప్పేస్తే కుదిరిపోతే నాకున్నదేదో నాకు తెలుస్తుందేదో అనేసి. అరుణ్ గారు మీరు కనిపించట్లా, ఏదో చెప్పేదేదో చెప్పేస్తే ఉన్నదేదో చెప్పేస్తే సరిపోద్ది అనేసి నాన్నగారు నా వల్ల కావట్లేదండి, నాకు ఏమి గుర్తు రావట్లా, అస్సలు ఏమి గుర్తు రావట్లా. నేను ఖురాన్ డైలీ చదువుతా, డైలీ వింటా, కానీ ఈ క్షణంలో మీరు అడుగుతున్నారు ఖురాన్లోది గుర్తు రావట్లా, మీరు చెప్పే విషయాలు నాకు గుర్తు రావట్లా. నేను ప్రతి మీటింగ్ వస్తున్నా, నాకేదో అర్థమైందేదో అర్థం అవ్వలేదు నాకు తెలియదు, కానీ మీరు చెప్పింది ఒక్క మొక్క నాకు గుర్తు రావట్లా, నా వల్ల కావట్లేదు నేను చెప్పలేనండి. అప్పటికి నాన్నగారు అప్పుడు ఆ చూపు నేను మర్చిపోలేనండి, అది అలాగ కళ్ళల్లో అలాగ చూశారండి. చూసి అప్పుడు అన్నారండి, ఇది నిజం, ఎందుకంటే గురువు సమక్షంలో మనసు పనిచేయదు, మనసు పనిచేయదు, ఇది కరెక్ట్ గా ఉన్నారు, మీరు కరెక్ట్ గానే ఉన్నారమ్మా అన్నారండి నాన్నగారు. మీరు కరెక్ట్ గానే ఉన్నారు, ఎందుకంటే గురువు సమక్షంలో మనసు పనిచేయదు. మా భక్తులు ఉన్నారు, ఇప్పుడు మేము ఏదో ఇలా అడిగితే మాకు ఏదో చెప్పేస్తారమ్మా, కానీ మీరు చూడ స్ట్రైట్ గా చెప్పేసరికి గుర్తు రావట్లేదని. ఇది నిజం. ఎందుకంటే వర్షం కురుస్తున్నప్పుడు మనం బింది పడితే నీళ్లు పడతాయి, అవి వదిలేస్తే వృధాగా పోతాయి. మా వాళ్ళు అలా తయారయ్యారు, వృధాగా పోనిస్తున్నారు, మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పారమ్మా అనేసి అప్పుడు అంటే ఇలా అనేసి అప్పుడు సబ్జెక్ట్ మొదలెట్టేవారండి, సబ్జెక్ట్ మొదలు పెట్టేవారు. ఆ అనుగ్రహ ప్రవాహం ఇంకా గంట రెండు గంటలు సాగేదండి. చాలా చాలా
అనుగ్రహం
కనిపిస్తున్నారండి. మధ్యలో మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కంటిన్యూగా మాట్లాడుతున్నాను కదా, ఒకసారి మాట్లాడండి పర్వాలేదు.
మధ్యలో నేను అవసరమైనప్పుడు మాట్లాడతాను, చెప్పండి.
అప్పుడు అది అది మొదటి సంఘటన అండి. నాన్నగారితో నాకు అలాగా డైరెక్ట్ గా మనసుకి మనసును పట్టుకోవడం అనేది, నాన్నగారు మా హృదయాల్లో ఉండటం అనేది అది నాకు అది మొట్టమొదటి సంఘటన బాగా అర్థమైంది. ఆ తర్వాత ఏమన్నారంటే, నువ్వు ఏదో ఒకటి రాసుకురా పర్వాలేదు, మీకు రాన్లో ఉన్నాయి ఏమన్నా సరే ఒకటి రాసుకురా అన్నారు. చాలా కష్టపడి ఆ తర్వాత నేను నాన్నగారితో చెప్పాను, మీ దగ్గరకు వచ్చిన తర్వాత మాకు అర్థమవుతుందండి, మేము నమాజ్ చేయడం అంటే మేము కోరికలు చెప్పం అదే అనుకుంటున్నాము, కానీ అది కాదని మాకు అర్థమవుతుందండి, కోరికలు కోరుకోవడం కాదు భగవంతుని. మీరు చెప్తున్నట్టు వచ్చిందేదో వస్తుంది రానిదేదో రాదు, కానీ మన ప్రార్థన అనేది సిన్సియర్గా ఉండాలి అనేది మాకు అర్థమవుతుందండి నాన్నగారు అంటే, ఆ మంచిదమ్మా అనేసి మీరు మళ్ళీ ఒక పాట చెప్పేవారండి. మీరు మీ మతంలోనే ఉండండి, మా మతంలోకి రావద్దు, మా మతంలోకి రావద్దు, అన్ని మతాల్లో ఉన్నదేదో ఉంది అంతే, అంతేగాని మీరు మా మతంలోకి రావద్దు, మతం మార్చుకోవద్దు, మత మార్పిడులు అది కరెక్ట్ కాదని చెప్పేవారండి. అంటే మేము నువ్వు వెళ్తావా దేవుడిని విగ్రహాలు చూస్తావా అంటే, ఆ చూస్తానండి నాన్నగారు, అంటే పొలిటికల్ గా వెళ్ళటం వల్ల అందరూ గుళ్ళు పిలిస్తే ఏ పూజ కన్నా పిలిస్తే వెళ్తానండి, ఆ విగ్రహాన్ని చూస్తారండి. అంటే మీరు అన్ని బొమ్మలు పెట్టుకుని ఆరాధిస్తారు కదండి, మాకు ఏ రూపం లేదండి, అందుకని మాకు రూపాలు పట్టుకున్న ఆ జ్ఞాపకాలు ఉండవండి, మేము భగవంతుని అంతటా అంటే అన్ని చోట్ల భగవంతుడు ఉంటాడు అనే ఒక థాట్లో ఆ పైన ఉన్నవాడు అక్కడే అనేసి ఆ థాట్లో ఉంటామండి. మాకు ఈ బొమ్మలు పెద్ద ముఖ్యం కాదంటే దాని పరంగా ఒక సబ్జెక్ట్ అంటే మీరు
బీబీ గారు ఇక్కడ అంటే సగుణోపాసన నిర్గుణోపాసన అంటే మా దాంట్లో చెప్పేది ఏంటి అంటే సగుణోపాసన నిర్గుణోపాసన దాన్ని నాన్నగారు మీ వంపు పెట్టుకుని విడిగా కూడా ఆయన సత్సంగాల్లో చెప్పింది. సగుణోపాసన అంటే మన రూపం మన నామంతో మనకి తాదాప్యం ఉన్నంత కాలం అంటే అబ్స్ట్రాక్ట్ అంతటా ఉన్నదాన్ని మన మనసు పట్టుకోలేదు కాబట్టి మన హిందూ దాంట్లో ఏంటి అంటే ఒక రూపం ఒక నామం భగవంతుడు తీసుకుని భూమి మీదకి వచ్చి ఆయన వైభవం కురిపించి బోధ అంటే ఏ సత్యమో అది బోధించి వెళ్ళడం జరిగింది. అలా ఒక్కొక్క అవతారం అలా రావడం జరిగింది. అయితే అసలు సత్యం ఏంటంటే అంతటా ఉన్న భగవంతుడికి అంటే నిర్గుణుడు భగవంతుడు నిర్గుణుడు ఆకారం లేనివాడు. అయితే అంతటా ఉన్నదే అది అంతటా నిండి ఉన్న చైతన్యం ఆయన అనేది మన మనసుకి అంటే దేహబుద్ధితో ఉన్న మన మనసుకి అది అర్థం కాదు కాబట్టి రూపనామాలు రావడం జరిగింది. అయితే రూపనామానికి అతీతంగా ఉన్న భగవంతుణ్ణి గనక నువ్వు నమ్మి విశ్వసించగలిగితే అది హయ్యెస్ట్. సో ఒక విధంగా చూస్తే నీకు అసలు ట్రైనింగే నిర్గుణోపాసన అంటే డైరెక్షన్ ఆఫ్ ప్రేయర్ ఒకటి మార్చుకుంటే ఇప్పుడు అంటే కోరికల కోసం కాకుండా చేస్తే అసలు మీరు ఏ రూపం ఏ నామం కాకుండా అసలు అంతటా ఉన్న చైతన్యాన్ని ఆరాధిస్తున్నారు. అది కోరికారహితంగా చేస్తే అక్కడికే వెళ్తాం అందరం. అంటే ఒక ఆకారాన్ని ఒక రూపాన్ని నామాన్ని సపోర్ట్ తీసుకున్నా తీసుకోకపోయినా అంతటా ఉన్న చైతన్యమే భగవంతుడు అని నమ్మి మనం ప్రేయర్ అంటే డిజైర్లెస్ గా ప్రేయర్ చేసి ఆయన స్వరూపాన్ని మనం పొందాలి అనే కాంక్ష అంటే అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి మనం పొందాలి అనే కాంక్షతో గనక మనం ప్రేయర్ చేసి మన స్క్రిప్చర్ చదివితే ఫైనల్ గా మనం అక్కడికే చేస్తాం. ఎందుకంటే ఎటు తిప్పి చూసి ఏ మతంలో ఎవరున్నా ఏ రిలీజన్ లో ఎవరున్నా కూడా అసలు హృదయ శుద్ధి లేకుండా ఈశ్వరుని పొందలేము. అండ్ హృదయ శుద్ధి అనేది మన మాట, మన చేత, మన తలంపులు ఎలా ఉన్నాయో అవి చూసుకోవడం ముఖ్యం. మనం ఏ రూపాన్ని ఆరాధించడం లేకపోతే రూపరహితంగా మనం ప్రార్థిస్తున్నామా కాదు, మన మనస్సు అన్వేవరింగ్ అయ్యిందా, మనసు పవిత్రం అయ్యిందా, అంటే గుణాతీతం అయ్యేలాగా మనం సత్వగుణం ఫాలో అవుతున్నామా. అంటే గుణాలకి మతమే ఉంటుంది. ఇప్పుడు మనం క్రిస్టియన్స్ అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, హిందువులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇప్పుడు రజోగుణం, తమోగుణం, సత్వగుణం, గుణం, మూడు గుణాలు అందరికీ సమానమే కదా. అంటే అందరం మూడు గుణాలు చుట్టూ తిరుగుతాం కదా బీబీ, రజోగుణం, తమోగుణం, సత్వగుణం, ఇదే మనుషులందరిలోని మొత్తం. అంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా ఈ మూడు గుణాలే జీవితాన్ని నడుపుతాయి. గుణరహితుడు భగవంతుడు. అయితే భగవంతుడి దగ్గరికి చేరడానికి సత్వగుణం సహకరిస్తుంది కాబట్టి, ఈ మూడు గుణాల్లో సత్వగుణం శ్రేష్టమైంది కాబట్టి భగవంతుడిని పొందడానికి అది సహకరిస్తుంది కాబట్టి అది అవలంబించమని చెప్పారు. ఏ స్క్రిప్చర్ లో చెప్పినా అదే చెప్పారు, ఏ మతంలో చెప్పినా అదే చెప్పారు. హృదయ శుద్ధి కల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నారు. అంటే కానీ ధనమున్నోళ్ళు భగవంతుని చూస్తారని, లేకపోతే పదవుల్లో ఉన్నోళ్ళు చూస్తారనో, లేకపోతే ఈ మతంలో ఉన్నోళ్ళు చూస్తారనో ఏ భగవంతుడు అంటే ఏ రూపంలో భగవంతుడు వచ్చినా చెప్పలేదు. అంచేత మనం ఏ ఎందులో ఉన్నాం అనేది కాదు సబ్జెక్ట్. అందుకే బేబీ ఆంటీ సబ్జెక్ట్ దానికి ఒక మతానికో లేకపోతే ఒక క్యాస్ట్కో లేకపోతే ఒక సెక్ట్కో సంబంధించింది కాదు, యూనివర్సల్.
అవునండి, నన్ను ఇది ఈ మాట అన్నారు కాబట్టి ఒక మాట చెప్తున్నానండి. నేను నాన్నగారి దగ్గరికి వెళ్ళడం ఒక 2 సంవత్సరాలు గడిచేటప్పటికి టాక్ వచ్చేసిందండి అన్ని వైపుల నుంచి కూడా, ఆ కులంలోని పొలిటికల్ గా అందరికీ వచ్చేసింది. ఒక పొలిటికల్లో ఒక రకంగా ఒక మేధావి అని చెప్పాలి, పొలిటికల్ గాను అందరికి ఒక లీడర్ వ్యక్తి. ఆయన మీటింగ్ లో డైరెక్ట్ గా అడిగాడండి నన్ను, మీరు జున్నూరు నాన్నగారి దగ్గరికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అని అడిగారు. ఎందుకు వెళ్తున్నారు మీరు, మీరు ముస్లింలు కదా, మీరు ఎందుకు వెళ్తున్నారు మాకు అర్థం కావట్లేదు ఎందుకు వెళ్తున్నారు అని అడిగారండి. అంటే నేనేం చెప్పానంటే నాకు తెలియదండి, నేను వెళ్ళాను, ఆయన రాజుగారే, నేను రాజుగారనే చెప్తున్నాను, రాజుగారు ఆయన, వెళ్తున్నాను రాజుగారు, కానీ అక్కడ విషయం ఏంటంటే అండి, కులానికి మతానికి అతీతంగా ఒక విషయం ఒకటే ఉంది అది చెప్తున్నారు నాన్నగారు, దాని పేరేంటో నాకు తెలియదు, దాని పేరు నాకు తెలియదు, అది నాకు తెలుస్తుంది, అది కులానికి మతానికి అతీతంగా ఒక విషయం చెప్తున్నారనే విషయం నాకు అర్థమైంది, అందుకని నేను వెళ్తున్నాను. ఆయన ఏమన్నా నన్ను మతంలోకి మారా వచ్చేయమ్మని చెప్పలా, ఆ మతంలో నన్ను ఉండమన్నారు, నేను హ్యాపీగా ఉన్నా. ఆయన ఆయన దగ్గర ఆ విషయం ఉంది రాజుగారు, మీరు వీరైతే ఒక్కసారి కలవండి నాన్నగారిని అని చెప్పానండి.
సూపర్ అండి.
ఆయన మళ్ళీ ఆ ప్రశ్న సార్ తీసుకురాలేదు.
అంటే అందరికీ అదృష్టం కూడా ఉండదు కదా, అందుకే అంటున్నా ఇక్కడ ఏ కమ్యూనిటీ హిందువుల కాదా అనేది కాదు, చాలా మంది ఆ కమ్యూనిటీ వాళ్ళే ఆయన మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు.
అది నిజమండి, నాకు బాధ వచ్చిందండి, అందరూ వీళ్ళందరూ రావట్లేదని బాధ వచ్చేది. అయ్యో నాన్నగారిని అంటే వాకింగ్ గార్డెన్ అని ఎవరు పెట్టారో నాన్నగారు తెలియదు కానండి, నిజంగా నడిచే దేవుడు అండి, నడిచే దేవుడు. అంటే నాకు వినగా వినగా వచ్చిన మాటలు నేను చెప్తున్నాను, నాకు ఆయన దేవుడేనండి, అసలు మానవ మాత్రం అయితే మాత్రం కాదు. ఆయన ఒకసారి అన్నారండి, అంటే కాకినాడ వెళ్ళాము, కాకినాడలో అన్న అదే సబ్జెక్టు చెప్తా చెప్తా, బీబీ ఇప్పుడు రామావతారం తర్వాత కలియుగంలో వాళ్ళు రాజకీయ నాయకుల కింద పుడతారు, అంటే అప్పుడు రాక్షసులు అందరినీ సంహరించబడ్డారు రాముడి చేత, అప్పుడు రామా నువ్వే మమ్మల్ని సంహరిస్తావా అని అనేసి అంటే, అయితే మళ్ళీ కలియుగంలో మీరు పుడతారని చెప్పారు, రాజకీయ నాయకులు అందరూ ఇప్పుడు కలియుగంలోనే ఉన్నారు అనే కానీ అనేసి ఆగిపోయారండి. అంటే మరి మీరు రామావతారంగా మళ్ళీ వచ్చారు కదండి, మళ్ళీ ఆ రాక్షసంహారం మళ్ళీ జరుగుద్దులేండి అన్నారు. అంటే నాన్నగారు ఇదేంటండి మనల్ని బయట పెట్టేస్తున్నారు, ఈ ముస్లింలు వచ్చి మనల్ని బయట పెట్టేస్తున్నారు. ఇంకా నాన్నగారు ఇంకా అసలు అందరూ అప్పుడు సబ్జెక్ట్ అలా మొదలు పెట్టేశారు అనమాట అండి. అలాగే నాన్న సందర్భంగా అలాగా ఓసారి అయితే శివరాత్రికి ముందు రోజు అనుకుంటా అండి, నేను అరుగు మీదకి వెళ్ళాను, అరుగు మనకి నిజంగానే ప్రేమ ఆప్యాయత ఆ ప్రతి అణువులోనే నాకు
అనిపిస్తుంది. ప్రతి
అదంతా కూడా వెళ్తే ముందు రోజు శివరాత్రి ముందు రోజు వెళ్ళామండి చించినాడు మీటింగ్ మరుసటి రోజు శివరాత్రికి చించినాడులో మీటింగ్ ఉండేది. వెళ్తే అప్పుడు నేను నాన్నగారి వేళ ఒకటి పిలిచేశారు రండి ఎలా రాలా ఎలా రా అనేసి పిలిచేశారు. నేను వేళ ఒక ఇష్యూ రాసుకొచ్చాను నాన్నగారు అన్నానండి. అంటే అయితే చదువు అన్నారు. అంటే అప్పుడు చదువు మహమ్మద్ ప్రవక్త చనిపోయే టైము ఆసన్నం అయిందండి. అప్పుడు వచ్చి చౌక దగ్గరికి వచ్చి ఒకసారి నన్ను పట్టుకోమంటావా నన్ను పట్టుకోమంటావా నన్ను స్పర్శించమంటావా అని అడుగుతుందండి ఒక స్వరం అడుగుతుంటే అప్పుడే కాదు అంటున్నాడండి మహమ్మద్ ప్రవక్త. అంటే నీకు అవసరం అయిపోయింది మరి ఎప్పుడు పట్టుకోమంటావు అనేసి నేను ఎప్పుడు స్పర్శించమంటే అప్పుడే కాదు అంటున్నానండి. ఆ తర్వాత మిగతా వాళ్ళు అడిగారు ఏంటి నిన్ను స్పర్శిస్తానంటే నువ్వు వద్దంటున్నావు ఏంటని మిగతా శిష్యులు అడిగారు మిమ్మల్ని ఏంటి ప్రవక్త అనేసి అంటే మాయ వచ్చి నన్ను అడుగుతుంది మాయ ఇప్పుడు నన్ను మాయ వచ్చి నన్ను స్పర్శించమంటావా అని అడుగుతుంది నాకు పట్టు నేను చెప్తాలో నువ్వు పట్టుకుందివి కానీ అన్నావు కదా ఇప్పుడు పట్టుకుంటాను అంటుంది అప్పుడే కాదు అంటున్నాను. ఇంకా నా సమయం అయిపోయింది ఇంకా నన్ను ఏం పట్టుకుంటుంది అందుకని అప్పుడే కాదు అంటున్నాను అనేసి ఆ మాట అన్నారండి అన్న అనమాట. అంటే సరే సరే ఇది రేపు మీటింగ్ లో చదువు అనేసి అన్నారు. ఆ తర్వాత చిన్న మీటింగ్ ఆ విషయం చదివితే నీ చదువు కూడా బాగానే ఉంది కరెక్ట్ గా ఉంది మాకు చెప్పకుండా బాగానే చెప్పావు బాగా చెప్తుంది అనేసి అని కదండి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి అనుగ్రహంతో ఆయన ఎంత అనుగ్రహం అంటే అంత అనుగ్రహం అట అండి. అనేసరికి మాయ గురించి ఆ రోజు మీటింగ్ ఎక్సలెంట్ అండి. అసలు ఆ సందర్భాన్ని అలా చేసుకుని మళ్ళా ఆ రోజు మీటింగ్ మహమ్మద్ ప్రవక్త కూడా అప్పుడే కాదు అన్నాడంటే ఒక ప్రవక్తే అన్నాడు. అటువంటిప్పుడు మనల్ని తెల్లారి కళ్ళు తెరిచేసరికి వచ్చి పట్టేసుకుంటుంది అనేసి అంటే ఆ మీటింగ్ లో విషయాలు నాకు అంతగా చెప్పడం రాదు కదా.
లేకపోయినా కాంటెక్స్ట్ గుర్తుంది ఎందుకంటే మీరు ఇలాగా మహమ్మద్ గురించి చెప్పడం నాన్నగారు దానికి వివరం ఇవ్వడం మాయ గురించి ఇలాగ ఇంతలాగా ప్రవక్తే అన్నాడు అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దానికి వివరంగా మాయ గురించి చెప్పుకుంటూ వచ్చారు మీటింగ్.
అవునండి అవునండి చాలా ఆ తర్వాత
అదే బీబీ మీరు ఈ మాట అన్నారు కదా సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను అదే రాముడి గురించి అన్నారని అందుకే ఇది భగవంతుడు అతీంద్రియుడుని మనమేమో సాధన చేసినా మనం ఇంద్రియాలు జయించినా జితేంద్రుడు ఇప్పుడు రాముడికి లక్ష్మణుడికి వ్యత్యాసం ఏంటి అంటే లక్ష్మణుడు జితేంద్రియుడు అంట రాముడు అతీంద్రియుడు అంట అంటే ఇంద్రియాలు ఉండి మనం సాధన చేసి ఇంద్రియాలని మనం అతిక్రమించగలిగితే అప్పుడు జితేంద్రియుడు అనిపింపబడతామంట. అయితే అసలు ఇంద్రియాలకి ఇంద్రియాలు ఉన్నట్టు కూడా వాళ్ళకి అసలు కనీస అవగాహన కూడా ఉండదు ఎందుకంటే చైతన్య స్వరూపులు అయి ఉంటారు కదా వాళ్ళు అందుకు వాళ్ళు అతీంద్రియులు అంటే ఇంకా కంట్రోల్ చేయడానికంటూ ఏముండదు ఎందుకంటే వాళ్ళకి అసలు తాదాప్యం శరీరంతో కానీ మనసుతో కానీ ఇంద్రియాలతో కానీ అసలు తాదాప్యం కాదు వాళ్ళు చైతన్యంతో ఏకీభవించి ఉండి దాని అనుభవంలో ఉంటారు తప్ప ఇవేమీ వాళ్ళని అంటవు. అదే అల్లా కదా ఇప్పుడు అల్లా అదే రూపం ధరించి వచ్చినా కూడా వాళ్ళు అదే కదా అందుకే రాము రహీం వేరు కాదు. సో మన హృదయంలో ఉన్న వస్తువుని మనం అనుభవంలోకి తెచ్చుకుంటే రాము రహీము మనమే. ఇంకా మత విభజన అంటారా అదో పిచ్చు అంతే అండి
మత విభజన అనేది పిచ్చండి.
అంటే భగవంతుడు ఒకటి అని అర్థమైపోతే మనం ఎందులో ఉన్నా కూడా ఒక దాంట్లోంచి ఒకటి మారాలనుకోవక్కర్లేదు. అసలు ఉన్నది ఒకటే కదా అది పొందాలంటే మనం ఏం చేస్తే అది పొందుతామో తెలిస్తే అసలు ఇంకా మనకి వేరే వాళ్ళకి వ్యత్యాసమే తెలియకుండా మనం అంటే ప్యూర్ స్టేట్కి వెళ్ళిపోతాం కదా బీబీ. అంటే అమనస్సు అంటే మనసు లేని స్థితికి మనం వెళ్ళాలి అంటే అసలు భేదం అంటే మీరు వేరు నేను వేరు అనే భేదంలోంచి అంటే భగవంతుడు వేరు మనం వేరు అనే భేదంలోంచి మనకి బయటికి రావాలి అంటే హృదయ శుద్ధి కల హృదయ శుద్ధి అదే ఒక ఉదాహరణ. దీని గురించి చెప్తారు బేబీ అంటారు కదా, ఇప్పుడు నీళ్ళల్లో నీళ్లు కలిపితే కలిసిపోతాయి, భేదం ఏముంటుంది? నీళ్ళలో నీళ్లు కలిపితే ఇప్పుడు ఒక గ్లాస్ నుంచి ఇంకో గ్లాస్ నీళ్ళల్లో పోసామనుకోండి, కొంచెం నీళ్ళు ఇంకో గ్లాస్లో నీళ్లు ఉంటే అందులో పోస్తే నీళ్లు నీళ్లు ఒకటే. అదే నూనె పోస్తే అది ఇది కలవదు,
కలవదండి.
అలాగే ఇప్పుడు మనసు నూనెలా ఉండి చైతన్య నీళ్ళలా ఉంటే నూనె నీళ్ళల్లో ఎలా కలవదో అలా మనసు చైతన్యంలో కలవదు. అంటే భగవంతుడు ఎంత పవిత్రుడో అంత పవిత్రత మనసుకి వస్తే తప్ప ఈశ్వరుని స్వరూపం మనం పొందలేమని ఇవి మొత్తం, అసలు మొత్తం రిలిజియన్ లెసన్స్ కానివ్వండి, పెద్ద పెద్ద ప్రవక్తలు వచ్చి చెప్పడం కానివ్వండి, నాన్నగారు లాంటి గురువులు రా వచ్చి చెప్పనివ్వండి, వీళ్ళందరూ ఏం చెప్పారు అంటే లోపలున్న హృదయం ఎంత పవిత్రంగా ఉందో అంత పవిత్రంగా మన మనసు అయితే అప్పుడు ఆత్మాకారం చెందుతాం మనం. ఆత్మాకారం చెందాక మన ఇప్పుడు ఈశ్వరుడికి మనకి భిన్నత్వం కోల్పోయిన తర్వాత ఇంకా సృష్టి లేకపోతే వేరే మనుషులు లేకపోతే వేరే రిలీజియన్స్ అనే విభజన అనేది అసలు ఉండదు. ఎందుకు అంటే అంతా తానై ఉన్నవాడికి ఇతరత్వం ఉండదు కాబట్టి. సో ఆ స్థితికి ఎదగడానికి మనం ప్రతి ఒక్కళ్ళం దానికోసం కృషి చేసి వెళ్ళిపోవాలి తప్ప వేరే దేని మీద టైం వేస్ట్ చేసినా మనం కాలం వృధా చేసుకోవడమే కదా బీబీ. అంచేత నాకు ఎంత ఆనందం అంటే మొత్తం నాకు చిన్నప్పటి నుంచి బీబీ ఎలా ఉండేదంటే అసలు ఇన్ని మతాలు ఎందుకు, ఇన్ని దేవుళ్ళు ఎందుకు, ఇన్ని పేర్లు ఎందుకు వీళ్ళకి, అందరికి ఇప్పుడు మనుషులందరూ ఒకటే కదా, మనం పీల్చే గాలి ఒకటే, అందరం బట్టలు కట్టుకుంటాము, అందరం భోంచేస్తాము, అందరం పడుకుంటాము, సూర్యుడు అందరికీ ఒకటే, చంద్రుడు అందరికీ ఒకటే, మనందరం భూమి మీదే ఉన్నాము, దేవుళ్ళు ఎందుకు ఇంతమంది అని బాగా చిన్నప్పటి నుంచి ఉండేది బీబీ మన గుళ్ళో. నేను అంటే ఎల్కేజీ యూకేజీ అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేదాన్ని స్కూల్కి పిల్లలతో, వేరే పిల్లలతో వెళ్తే దారిలో మాస్క్ ఒకటి ఉండేది, మసీదు దారిలో ఒక మసీదు ఉండేది, అదే దారిలో జైలు కూడా ఉండేదన్నమాట. అంటే ఇవి రెండు దాటే స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఈ రెండు చూసుకుంటూ వెళ్ళడమే. అందరూ పిల్లలందరూ ఏయో కబుర్ని చెప్పుకుంటూ వస్తారు కదా, నాకు మాత్రం అనిపించేదన్నమాట అసలు భగవంతుడు ఒక పక్కనేమో భగవంతుడు ప్రార్థన వినిపిస్తూ ఉంటుంది మాస్క్ లో నుంచి, మసీదులో ఏముంటుంది, మన గుళ్ళల్లో విగ్రహాలు ఎందుకు ఉంటాయి, మసీదులో ఎందుకు ఏమీ పెట్టరు, అసలు భగవంతుడు ఎవరు, అందరు మనుషులు ప్రార్థన అందరికీ ఒకటే కదా. ఇప్పుడు అందరికీ మనసుంది, అందరికీ కష్ట సుఖాలు ఉన్నాయి, సో ప్రార్థన ఎవరు చేసినా ప్రార్థన భగవంతుడికి ఒక రకంగానే చేసుకుంటాము,
ఒక రకంగా చేస్తాం.
మరి మనకి విగ్రహాలు ఎందుకు, ఇక్కడ విగ్రహాలు లేకపోవడం ఎందుకు, అసలు భగవంతుడు ఎవరు, ఈ జైలు వైపు చూసినప్పుడు చిన్నప్పుడు ఉండేది, ఈ జైలు చూసినప్పుడు అందులో దొంగలు కూడా కనిపిస్తూ ఉండేవారు, ఈ బార్ వెనకాల వాళ్ళు కూర్చోవడం, ఆ దూరం నుంచి పలకరించడం, పాప ఇలాగా అండం, వాళ్ళు కూడా కనిపిస్తూ ఉండేవారు. వీళ్ళు మనుషులే కదా మనలాగా, అంటే ఏం తప్పు, ఎందుకు తప్పు చేశారు వీళ్ళు, ఎందుకు జైల్లో ఉన్నారు, మనల్ని అందరూ ఎలా ఇష్టంగా చూసి పాప ఇలారా అని లేకపోతే ఎవరన్నా అప్యంగా ఎలా పలకరిస్తారో వాళ్ళు అలాగే పలకరిస్తారు. వాళ్ళు జైల్లో ఎందుకున్నారు, ఎందుకు వాళ్ళని జైల్లో ఎందుకు పెట్టారు, వాళ్ళు మంచోళ్ళే కదా, వదిలేయచ్చు కదా వాళ్ళని. ఇలా ఆ రోడ్డుని వెళ్ళడం రావడం నాకు ఈ తలంపులతోనే ఉండేదాన్ని బీబీ. తర్వాత ఒక సందర్భంలో ఇలాగా ప్రేయర్స్ వినిపిస్తూ ఉంటే నేను ఒకసారి చూసి వస్తానని చెప్పి, అంటే అలౌ చేస్తారో లేదో నాకు తెలీదు, ఊరికి చెప్తాను బయటికి అంటే తెలియదు కదా నాకు, ఉండమని పిల్లల్ని నాకు కలిసి వెళ్తాం కదా, ఉండమని అలా వెళ్ళి లోపలికి వెళ్ళి తొంగి చూసి దండం పెట్టుకుని వచ్చేసాను అనమాట. వచ్చేసి అంటే భగవంతుడు ఏంటో నాకు తెలియచేయి, ఇలా విగ్రహం ఉండడం లేకపోవడం ఇదంతా కాదు, అసలు నీ సత్స్వరూపం అంటే ఆ చిన్నప్పుడు ఆ భాష తెలియదు కదా, అంటే నువ్వెవరో నిజంగా నువ్వెవరో నాకు తెలిసేలా చెయ్యి. అంటే అంటే ఇంత ఇంత డిఫరెంట్ డిఫరెంట్ గా ఎందుకుంది లోకము, నువ్వు గాడ్ ఒక్కడే, అంటే గాడ్ అసలు స్త్రీయా పురుషుడా విగ్రహమా, విగ్రహం కాదా కాదు, అసలు దేవుడు అంటే గ్రేట్ అని కదా. సో ఆ గ్రేట్ ఏంటో నాకు తెలియచేయి, అంటే మనిషివి కాదు నువ్వు, సో నువ్వు గాడ్ అని అందరూ నీకు ప్రేయర్ చేస్తున్నారు, సో నువ్వేంటో తెలియచేయి అని ఉండేది
బీబీ.
తర్వాత టీనేజ్ వచ్చేసరికి హైదరాబాద్ లో ఉండేవారు అనమాట. అప్పుడు ఈ ముస్లింలు ఈ హిందూస్ మధ్యలో చాలా వివాదాలు ఉండేవి. ఏ అది పొలిటికల్ గా డ్రైవ్ చేసింది, విడిగా అందరూ స్నేహంగా ఉంటారు, అందరూ చాలా ఐకమత్యంగా స్నేహంగా ఉంటాము. ఈ మన ఇది పండగలు అది వచ్చినప్పుడు వాళ్ళు మనకి స్వీట్స్ ఇవ్వడం, మనం దీపావళి అది వచ్చినప్పుడు మేము వెళ్ళి స్వీట్స్ ఇవ్వడం, ఇదంతా కామన్, అందరూ షేర్ చేసుకునేవాళ్ళం. ముస్లింస్ బోల్డ్ మంది ఫ్రెండ్స్, క్రిస్టియన్స్ బోల్డ్ మంది ఫ్రెండ్స్, అందరూ ఐకమత్యంగానే ఉండేవాళ్ళం. సడన్ గా కర్ఫ్యూలు కండక్ట్ చేసేసి వీళ్ళు వాళ్ళు కొట్టేసుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళు చంపేసుకుంటున్నారు అనేసరికి నాకు దుఃఖం ఆగేది కాదు. ఇదేంటి అంటే భగవంతుడు పేరు మీద దెబ్బలాట ఏంటి? అసలు భగవంతుడు పేరు చుట్టుకుని ఒకళ్ళొకళ్ళని హింస పెట్టుకోవడం ఏంటి? అసలు మానవత్వం లేకుండా జీవించి దేవుడు పేరు చెప్పుకోవడం ఏంటి అని ఫుడ్ దిగేది కాదు, రెండు మూడు రోజులు బెంగ పెట్టేసుకునేదాన్ని బీబీ. అప్పుడు మా నాన్న ఎందుకంత డల్ గా ఉన్నావు, లోకంలో బోళ్ళు జరుగుతూ ఉంటాయి, ప్రతిదానికి మనం డల్ అయిపోతే అది అసలు పద్ధతి కాదు, మన పద్ధతిలో మనం ఉండాలి, ఇంక లోకం ఎలా ఉండాలో అలా ఉంటుంది అనేవారు అనమాట. కానీ చాలా ఎఫెక్ట్ అయ్యేదాన్ని. సో నాకేంటంటే అందరికి అంటే దేవుడు పేరు మీద కాదు, అసలు ఏ పేరు మీద మనం వివాదం పెట్టుకోకూడదు. సో అది పొందాలి అంటే ఏది చేస్తే మనం నిజంగా భగవంతుడిని చూడగలం, ఆయన దర్శనం మనకి ఎలా అవుతుంది, నిజంగా భగవంతుడు ఎవరు అన్నదానికి నాన్నగారు డైరెక్ట్ గా దిగొచ్చారు బేబీ. ఇంకా అంటే మతం లేదు, కాస్ట్ లేదు, మతం లేదు, ఏమీ లేదు, అసలు నువ్వు మంచి మనిషిగా జీవిస్తూ ఇక్కడే అంటే మనుష్య రూపంలో ఉండగా ఈశ్వరుడు ఏదైతే అయ్యాడో ఆయనని నువ్వు పొందగలవు, అది ఒక్క మానవ పుట్టుకలోనే సాధ్యము. అసలు మనిషి రూపం నీకు భగవంతుడు ఇచ్చిందే లోపలున్న చైతన్య వస్తువును నువ్వు తెలుసుకుని, ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడని తెలుసుకుని ఆయన్ని పొందడానికి మనం ఇక్కడికి వచ్చామనేది నాన్నగారు స్పష్టంగా వివరంగా చెప్పకపోతే ఇంకా గుళ్ళో విగ్రహం దేవుడని, లేకపోతే ఏదో కోరికలు కోరుకుంటే దేవుడని, ఇంకా మతం పట్టుకుని వెళ్తాం తప్ప అసలు నిజంగా భగవంతుడు ఎవరు, అసలు ఎక్కడ ఉన్నాడు, అది ఎలా పొందాలి, ఎలా జీవిస్తే అది పొందగలం అనేది మనకి ఒక అంటే అది అయి ఉన్న గురువు వస్తే తప్ప మనకి అది అర్థమయ్యేలా చెప్పలేరు కూడా బీబీ.
అవునండి అవునండి.
అంటే ఆయన అతీంద్రియులు గనక, జితేంద్రియులు కాదు ఆయన అతీంద్రియులు గనక ఆయన సమక్షంలో, మీరు అన్నారు కదా ఇందాక నా అంటే ఒక గురువు ఒక నిజమైన సద్గురువు సమక్షంలో మనసు పని చేయదు, ఎందుకంటే మనసుకు అతీతమైన ఆయన 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 పక్కన కూర్చుంటే వర్షం కురిస్తే చెంబు అంటే చెంబు కాని బిందు కాని మనం పెట్టితే అందులో ఎలా పడుతుందో, మనం హృదయం ఓపెన్ చేసుకుని ఆయన సమక్షంలో కూర్చుంటే ఆయనలో ఉన్నది మనకి అందజేస్తారు. అలాగే ఉన్న శాంతి మనల్ని అనుభవింప చేశారు బీబీ. చెప్పండి
చాలా అండి
చెప్పండి.
అది అది అదే మీరు అంటున్నారు కదా, అలాగా అంటే నాన్నగారి దగ్గరికి వచ్చిన తర్వాతే మాకు తెలిసిందండి భక్తి అంటే ఏంటి, మనం ఎలాగా బ్రతకాలి, నెక్స్ట్ అన్ని అన్ని ఏ ఒక్క విషయం అని కాదు అప్పుడు అర్థమైంది అండి. అసలు అప్పటిదాకా మాకు నమాజులు చేసేయడం, ఖురాన్లు చదివేయడం, ఇంక బట్టి పట్టేసి అప్ప చెప్పేయడం, లేదంటే 30 రోజులు ఉపవాసాలు ఉండేడు, ఇన్ని చేస్తే భగవంతుడు మాకు ఎందుకు పని చేయడు ఇంత అని ఇలాగ ఉండేవాళ్ళం. కానీ అంటే భక్తి వేరు, అసలు భగవంతుడు పొందడానికి ఇదంత అవసరం లేదు అసలు మామూలుగాను. మతం అంటే ఒక ప్రవక్త వచ్చి ఇవన్నీ మతంలో పెట్టారు కాబట్టి అది కంపల్సరీ, అది అది తప్పు అని కాదు, అది కంపల్సరీ. కానీ
ఈ కరెక్ట్ ఇప్పుడు మీదనే కాదు మా దాంట్లో కూడా ఈ ఉపవాసాలు ఏకాదశి ఉపవాసాలు అని లేకపోతే శివరాత్రి ఉపవాసం అని ఒక నియమము అనేది పెట్టారమ్మా అన్ని దాంట్లోనే. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా 3 రోజులు ఫాస్టింగ్ ఇస్తుందని, లెంట్ సీజన్ అని 1 నెల ఫాస్టింగ్లు వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఈ ఫాస్టింగ్ ఏంటి అంటే అంటే బాడీని స్టార్వ్ చేస్తే అంటే బాడీకి అతీతం అవ్వాలి అంటే ఎంతో కొంత క్రమశిక్షణ అవసరం, ఆరోగ్యం ఆరోగ్యం అవసరం, క్రమశిక్షణ అవసరం. వీటిలన్నిటికీ కూడా ఒక నియమం పెడితే మనం ఫాలో చేస్తే అది ఆరోగ్యకరంగా ఉండి మనసు శరీరం ఆరోగ్యంగా ఉండాలని పెట్టిన నియమాలు అది ఫాలో అవడం తప్పు కాదు. అయితే మీరన్నట్టు ఇదంతా దేనికి చేస్తున్నామో తెలుసుకుని చేయడం.
అవునండి అవునండి, అది 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 అర్థమైందండి మాకు. అంటే అది మామూలుగా నాకు చెప్పడం రావట్లేదు కానండి, నాన్నగారి అనుగ్రహం అనేది మేమే పొందామనేసి నేను అందుకనే అన్నిసార్లు చెప్తున్నాను అనమాట అండి. అది మామూలు విషయం కాదండి, అది మాకు తెలిసింది అది ఆ విషయం తెలిసింది. కానీ మా నియమాలు మేము పాటించామండి. ఇప్పుడు నేను అంటే మళ్ళీ నేను 4 సంవత్సరాల తర్వాత నాన్నగారి దగ్గరికి అలా డైలీ వెళ్తానే చెప్పేదాన్ని. మా భర్త కువైట్ వెళ్తున్నారండి, కువైట్ వెళ్ళేటప్పుడు ఈయన తీసుకొచ్చానండి. ఈయనకేమో పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కానీ నువ్వు హిందూ మతంలో నువ్వు ఏదైనా వెళ్తే వెళ్ళావు నన్ను ఎందుకు తీసుకెళ్తావు అన్నయ్యారు. అంటే అలా కాదు, నువ్వు నీ మతం అదేమీ అంటలేదు, ఒకే నీ తండ్రో నీ పెద్ద తండ్రో నమస్కారం చేస్తావు కదా, అలాగే ఒక నమస్కారం చెయ్యి అంతే. నిన్నేమి నేను ఇబ్బంది పెట్టను, అక్కడ పూజలు చేయమన్నా, జస్ట్ వచ్చి ఒక నమస్కారం చెయ్యి నువ్వు వెళ్ళిపో
అనేసి
మీ ఇంట్లో పెద్దోళ్ళు అనుకో అంతే అనేసి తీసుకొస్తే సరే అని నా బాధ భరించాక వచ్చారండి. పాప వచ్చి నమస్కారం పెడితే నాన్నగారు పక్కన కూర్చోబెట్టుకుని కువైట్ వెళ్తున్నావా సరే వెళ్ళరా అనేసి
ఆశీర్వదించారు.
బ్లెస్ ఇంకా ఆ బ్లెస్సింగ్ కోసమే నేను తీసుకొచ్చానండి. నాన్నగారు బ్లెస్సింగ్ చేశారు, ఆ తర్వాత ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలకి నేను వెళ్ళవలసి వచ్చిందండి. వెళ్ళవలసి వస్తే నాన్నగారికి ఇంట్లో పరిస్థితులు అడిగినప్పుడు చెప్పాను నేను వెళ్తున్నాను నాన్నగారు, నేను మామూలుగా వెళ్తున్నాను అనుకున్నాను. ఆ తర్వాత చెప్పానండి ఆర్థిక విషయాలకి బాగా నేను
ఇబ్బంది
కాలేదండి నేను అనేసరికి. ఇప్పుడు నాన్నగారు చాలా అప్పుడు అప్పుడు ఒక అనుగ్రహం ఉంది.
సౌండ్ వస్తుందా?
వస్తుందండి.
ఇప్పుడు రావట్లేదమ్మా, చెప్పండి.
ఇప్పుడు రావట్లేదు. అప్పుడు కూడా అలాగమ్మా మీరు ఆర్థికంగా బాగాలేక వెళ్తున్నారా, మరి నువ్వు ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా పనిచేస్తావు కదా అంటే నేను ఎప్పుడు ఒక్క రూపాయి తీసుకోలేదు నాన్నగారు, నాకు ఇష్టమయ్యేది కాదు. నేను ఏ ఒక్కళ్ళ దగ్గర ఎంతమంది కాంట్రాక్టర్ల వాళ్ళు వచ్చేవారు, నాకు అవసరం లేదయ్యా, మీరు నాణ్యంగా పని చేయండి సరిపోద్ది. మీరు నాణ్యంగా పని చేయకపోతే మాత్రం నేను కలెక్టర్కి కంప్లైంట్ పెడతాను. అది ఇది ఒక్కటే మీరు గుర్తు పెట్టుకోండి, నేను ఒక్క రూపాయి తింటో నాకు తెలియదండి నాన్నగారు, నేనేం సంపాదించలేదు, నాకు అవసరం లేదు. నేను అలాగంటే నాన్నగారు మీలాంటి వాళ్ళు ఇంకా రాజకీయాలకు ఎందుకు పనికి వస్తారులే అమ్మా, సరే అమ్మా అనేసి అప్పుడు ఆశ అనుగ్రహించి నాకు బ్లెస్ చేసి పంపించారండి. బ్లెస్ చేసి పంపించారు, బాగా బాగా దుఃఖపడ్డారండి నాన్నగారికి. నిజంగా నేను కన్నీటితో అభిషేకమే చేశాను. ఎందుకంటారంటే నేను ఈ గురువుని వదిలిపెట్టేసి వెళ్ళిపో, ఇంత మంచి వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతున్నాను, నాన్నగారిని వదిలేసి వెళ్ళిపోతున్నాను. దొరికింది, దొరికాడు భగవంతుడు, దొరికాడు, దొరికి మళ్ళీ వెంటనే దూరం చేసేస్తున్నాడు. ఆ బాధతో నేను బాగా బాధపడ్డారండి. అప్పుడు నాన్నగారు ఏం చెప్పారంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది మన ఊరే అనుకో, నేను ఇక్కడ ఉన్నా అక్కడే ఉన్నాను అనుకో, నువ్వు ఎందుకు అంత దుఃఖం, నేను ఎందుకు దుఃఖం చేపడుతున్నావు అన్నారు. అంటే నేను మీరు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది నాన్నగారు, ఆర్థికంగా నేను వెళ్ళవలసి వస్తుంది, నాకు చాలా బాధగా ఉందంటే ఆహా ఇది కరెక్ట్ కాదు, నేను మీరు ఎక్కడున్నా సరే అది మన ఊరే అనుకో, నువ్వు నేను ఎక్కడున్నా సరే నీతోటే ఉన్నాను అనుకో, ఇది ఒక్కటి పట్టుకుంటే ఇవి నీకు దుఃఖం తగ్గిపోద్ది అన్నారండి. నిజంగా నేను అసలు ఎయిర్పోర్ట్ లో దిగితే అదాన్ వస్తుందండి, మగ్రీబ్ నమాజ్ 6 గంటల నమాజ్ది, అప్పుడు నాన్నగారు వాయిస్ నాకు వినబడుతుంది. అదాన్ వినిపించట్లా, అదాన్ వినిపించట్లా, అసలు నాన్నగారు అసలు నాకు మిరాకిల్ మాట, మిరాకిల్ ఏంటి నాన్నగారు వాయిస్ ఇలా ఇలా నెత్తుకున్నంత పరిస్థితి వచ్చేసింది నాకైతే.
నాన్నగారు
అనిపించేస్తుంది అండి, ఇంకా నాన్నగారు అసలు అరుణాచల్ ఒకటి పాడతారు మళ్ళీ అల్లాహు అక్బర్ అనేసి ఆ స్వరం ఒక గంభీరమైన స్వరం అండి, అది పడుకున్న వాళ్ళు పాట మనం లేపి నిద్ర లేపుతుందండి అది, అసలు అంత అలాంటి స్వరం అండి అది, అల్లాహు అక్బర్ అనేవారండి. అలాంటి స్వరం నాకు వినిపించిందండి. అంతే నా తపన లేకపోతే మీరు ఏమనుకున్నా తెలియదు కానీ నాకు నాన్నగారు నేను వెళ్ళిన ఒక సంవత్సరం తర్వాత కువైట్ వచ్చారండి.
అవునమ్మా, అసలు ఎంత విచిత్రం అంటే ఆయన జనరల్ గా ఇండియా విడిచి వెళ్ళడం అసలు ఇష్టపడేవారు కాదు. అంటే భక్తులు అన్ని దేశం భక్తులు పిలిచారు నాన్నగారిని, చాలా దేశాల భక్తులు పిలిచారు నాన్నగారిని, అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. బాగా ప్రెషర్ పెడితే పోనీ ట్రై చేయమనేవారు, కానీ వీలైనంత ఇక్కడ వదలడం పెద్ద ఇష్టపడేవారు కాదు. కానీ చాలా విచిత్రంగా కువైట్ రావడం, అక్కడ 4 రోజులు గడపడం, తర్వాత ఖతార్ రావడం, అంటే మీరునే అసలు వాళ్ళు ఉండేవారు కువైట్ లో. కువైట్ లో కూడా పెద్ద భక్తులు ఎక్కువ మంది ఏం లేరమ్మా.
అవునండి, కానీ ఉన్నారండి. అంటే అసలు నేను ఆశ్చర్యపోయి నాన్నగారు కువైట్ వచ్చారనేసి, నాన్నగారు చూడండి ఎంత అనుగ్రహం. అది అందుకని అన్ని నేను ఎన్నిసార్లన్నా చెప్తారండి అనుగ్రహం అంటే మాదే అనేసి. అది వచ్చారండి నాన్నగారు, వాళ్ళ చేత చెప్పారు, ఇక్కడి నుంచే అడిగించారంట, బీబీ ఉంది కువైట్ లో, నేను ఆమెను కలవాలి, ఎక్కడున్నా పట్టుకోండి అని. మరి అది నాన్నగారు ప్లానింగ్ కదండి, ఎలాగైతే నన్ను పట్టుకున్నారు సుజాత గారు పట్టుకుని, ఇలా నాన్నగారు వస్తున్నారంటే నాకు అసలు అయ్యి బాబు నాన్నగారు వచ్చేస్తున్నారు అయితేనే నా బాధ నాన్నగారికి అర్థమైపోయింది, నేను ఇక్కడ ఉన్నానని నాన్నగారు వచ్చేస్తున్నారని. మా అపార్ట్మెంట్ వాళ్ళందరికీ చెప్పేశానండి, మా గురువు వచ్చేస్తున్నారు, ఎవరన్నా వస్తారండి అంటే ఇద్దరు ముగ్గురు వచ్చారు మాట అండి, ఇద్దరు ముగ్గురు వచ్చారు వాళ్ళు. అంటే శుక్రవారం ఆ రోజు నాన్నగారు శుక్రవారం పూట వచ్చారండి, రోజు సెలవు నాన్నగారు అనుగ్రహం వచ్చారండి. ఇంకా మీరు చెప్పలేరు, నేను చెప్పలేను, ఆ భాషకి నాకు అందదు అంత ఆనందం, అంత సంతోషం. అసలు ఇంకా నాన్నగారిని చూసి, అంటే నాన్నగారు నాకోసమే వచ్చారు, ఇంకా మిగతా ఏం కాదు, నాకోసమే వచ్చారు అని ఇంకెంత ఆనందం ఆయనకి, నాకు నాకు అసలు ఎంత అనుగ్రహం. ఆ 3 రోజులు కూడా సుజాత గారు ఇంట్లో ఉన్నారండి, అక్కడే ప్రతి పూట నన్ను పిలిపించేవారు, కూర్చోబెట్టుకునేవారు, కాసేపు మాట్లాడి. నాకు మేము అప్పుడు సరైన పోస్టింగ్లు మాకు లేవండి, ఆయన ఏదో పని చేసుకున్నారా, నేనో సరైన పోస్టింగ్లు లేవు మాకు, అసలు మా చేతిలో డబ్బులు లేవు, ఆయనకి ఏదైనా ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేవు. అంత దూరం నుంచి నాన్నగారు వచ్చారు, మేము ఏమి లేకపోతున్నాం అనేసి, ఒక చిన్న మార్కెట్ అండి, చిన్న మార్కెట్, అందులోకి వెళ్ళి సబామి కంపెనీ నూస్ దినారు అంటే దినార్ నూస్ పెట్టుకుని వెళ్ళి, ఇలాగ కప్పడానికి ఒక రెడ్ అండ్ వైట్ గళ్ళు ఉంటాయి, ఆ క్లాత్ ఒక టోకెన్, అది చాలా ఇబ్బంది పడతానే నేను అవి పట్టుకెళ్ళాను అనమాట. ఏం పట్టుకొచ్చావు, ఇట్రా అనేసి, మదీనా కదా ఆయన పెట్టు అనేసి, ఆయన పెట్టేసుకొని చక్కగా ఇలా కప్పేసుకొని, ఎంత అనుగ్రహం అంటే అండి, అంత అనుగ్రహం అన్నమాట అండి. అసలు అది సెకండ్ లైఫ్ అండి నాకు, అది సెకండ్ లైఫ్. అక్కడ మళ్ళా బ్లెస్ చేసి అక్కడ సెకండ్ లైఫ్ ఇచ్చారండి, ఎంత అనుగ్రహం. నేను అడిగానండి, మాది ముస్లిం కంట్రీ అండి, మీరు మసీద్కి ఒకసారి రండి నాన్నగారు అంటే, మరి మేము వెళ్ళొచ్చా అని అడిగారండి. అంటే ఆడవాళ్ళకి ప్రవేశం లేదండి, ఒక్కొక్క చోట ప్రవేశం ఉంది, కానీ ఇప్పుడు అన్ని చోట్ల వచ్చేసింది, మీరు వెళ్ళొచ్చండి, మగాళ్ళు లోపలికి వెళ్ళొచ్చండి నాన్నగారు అంటే, నాన్నగారు సుజాత గారు హస్బెండ్ అప్పలరాజు గారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరోనండి అందరూ కలిసి మా కువైట్ లోనే పెద్ద మాస్క్ అండి, అక్కడ కువైట్ రాజు మాత్రమే వెళ్తాడండి. అంటే అది కూడా నాన్నగారు ప్లానింగ్ అండి, ఏదో చిన్న చిన్న మసీదులకి వెళ్ళలేదండి మళ్ళా. ఆ కువైట్ వెళ్ళే రాజు మసీదుకి అప్పుడు లోపలికి వెళ్ళారండి. ఆ రోజున ఏంటంటే ఆడవాళ్ళు వెళ్ళేది బంద్ చేశారండి, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదు, జస్ట్ మగవాళ్ళని మాత్రమే పంపించారండి. నాన్నగారు లోపలికి వెళ్ళి అలౌ చేశారండి, నాన్నగారు ఒక 4-5 కూడా పెట్టుకుని నాన్నగారు లోపలికి వెళ్ళారండి. వెళ్ళి అంతా మసీద్ అంతా తిరిగి చక్కగాను వచ్చారండి. ఇంకా అంటే అక్కడ ఆ కువైట్ అప్పుడు పునీతం అయిపోయిందండి, అప్పుడు దాకా నాకు చిన్న లోటు ఉండేది మాట, నేను వేరే దేశంలో ఉన్నాను, వేరే దేశం. నాన్నగారు ఎప్పుడైతే అడుగు పెట్టారో ఆ పవిత్ర ఆ ప్రదేశమే ఇంకా దేశమే ఇదైపోయిందండి. అంటే ప్రవక్తను నేను మహమ్మద్ ప్రవక్తను చూడలేదండి, ఆయన ఎక్కడ అడుగు పెట్టారో నాకు తెలీదు, కానీ ఈయన మాకు మహమ్మద్ ప్రవక్త. ఒకసారి అదే అడిగారు, ఏంటి వేళ ఏంటి విశేషం అంటే, నాకు మీరు మహమ్మద్ ప్రవక్తలా కనబడుతున్నారండి అన్నాను నేను. అంటే ఎందుకలాగా అన్నా, అంటే మహమ్మద్ ప్రవక్త కూడా మహిమలేం చేయలేదండి, మహిమలు ఏం చేయలేదు, ఇలాగే ఒక సింహాసనం లాంటి కుర్చీలో కూర్చొని జాతులు ఉద్దేశించి మాట్లాడేవారు, మనం ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఇలాగనేసి. ఆయనకి మీకు నాకు తేడా తెలియట్లేదు నాన్నగారు, మహమ్మద్ ప్రవక్త మళ్ళీ వచ్చేసాడు అనిపిస్తుంది అనేసి అంటే, ఇంకా నాన్నగారు చాలా అప్పుడు మాత్రం చాలా బాగా నవ్వుతారండి, అందుకని అసలు మర్చిపోలేని నవ్వు అది, అంత చక్కగా నవ్వుతారన్నమాట. సరే 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 అనేసి అక్కడి నుంచి వచ్చేసేవారు. అలాగా ఆ మహమ్మద్ ప్రవక్త మళ్ళీ పెద్ద మసీదుకి వచ్చారు అనేసి, ఇంకా నాకు అవకాశం దొరికినప్పుడల్లా నాన్నగారు అడుగుపెట్టిన ప్రదేశం కాబట్టి ఈయన నేను శుక్రవారం వస్తే అక్కడ నమాజ్కి వెళ్ళిపోయేవాళ్ళం అండి బస్ ఎక్కి. రోజులు అక్కడే ఉంచి మళ్ళీ నాన్నగారు అప్పుడు ఏం చెప్పారంటండి, ఓ సంవత్సరంన్నర ఎంత అయింది మేము ఇంకా అప్పటికి సరైన పోస్టులు లేవు, నా అంటే నాన్నగారు అనుగ్రహం ఎలా ఉంటది అనేసి చెప్తున్నాను. బీబి మీరు మక్కా ప్రయాణం చేయలేదు కదా అన్నారండి. చేయలేదు నాన్నగారు అనేసాను. అంటే సరే చేద్దరు కానీ మక్కా ప్రయాణం మీరు చేద్దరు కానీ అన్నారండి. అంటే నాన్నగారు మన మీద ప్రేమ కొద్ది ఎలా చెప్తున్నారు, మనం ఎక్కడా ఇంకా మక్కా ప్రయాణం ఎక్కడా, సరైన ఉద్యోగాలే మనకు లేవు, దా అక్కడైనా సరే ఖర్చుతో కూడుకున్న పని అనండి. అప్పుడు అప్పుడైనా ఖర్చుతో కూడుకున్న పని, అంత ఖర్చుతో కూడుకున్నది మాకు వెళ్ళేంత అవకాశం మాకు అప్పుడు లేదండి. అంటే నాన్నగారు మన మీద ప్రేమ కొద్ది అలా చెప్తున్నారులే అనేసి, అలాగే నాన్నగారు వెళ్తాను నాన్నగారు అన్నారు. నెక్స్ట్ నాన్నగారు వచ్చేసిన తర్వాత మక్క యాత్ర స్టార్ట్ అయ్యిందండి. అంటే కొన్ని నెలలు మక్క యాత్ర స్టార్ట్ అవుతుందండి, కొన్ని నెలలు బంద్ చేసి ఉంచుతారు అది మొత్తం. వాళ్ళ దేశస్తులకు మాత్రం అరబ్ కంట్రీస్ వాళ్ళకి మాత్రం ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, బయట దేశస్తులకు మాత్రం కొన్ని నెలలో కొన్ని రోజులు అన్నమాట.
అప్పుడు
అప్పుడు ఈయన పనిచేసే కంపెనీ వాళ్ళు స్పాన్సర్స్ చేశారండి, ఎవరన్నా భర్త భార్య ఉంటే కంపెనీ స్పాన్సర్ చేస్తుంది వెళ్ళండి అనేది. అది ఇంకా నాన్నగారు అనుగ్రహం కాకపోతే అసలు ఎప్పుడు ఎవరికి అవకాశాలు ఇస్తారండి. అలాగే అసలు అప్పుడు ఈయన మా భార్య ఇక్కడే ఉంది మేము వెళ్తామంటే అప్పుడు కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేశారండి. అలాగే పంపించారు 2006లో నాన్నగారు 2005లో వచ్చారు, నేను 2006లో మక్కా యాత్ర చేసి వచ్చారండి. తర్వాత కాస్త అదే అంటున్నానండి, అనుగ్రహం అంటే మాకే మాదే. అప్పుడు ఇండియా నుంచి అంటే అందరూ నాకు హృదయానికి దగ్గర ఉన్న వాళ్ళని శాంతి గారు ఒకరండి, శాంతి గారు వాళ్ళ అక్క చెల్లెలు ఐదుగురు కూడా చాలా
మాట.
అప్పుడు చాలా హృదయానికి మాకు దగ్గరగా ఉన్న అక్క చెల్లెళ్ళు అండి. అప్పుడు శాంతి అక్క ఫోన్ చేశారు, అంటే అక్క మేము వెళ్ళొచ్చాము నాన్నగారు
అనుకున్నాము,
వెళ్ళొచ్చేసా అక్క ఒక విషయం చెప్తున్నాను, మీరు గుళ్ళు చుట్టూ విగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు అంటే నేను ఎలా అన్నానని మీరు అనుకోవద్దు, అసలైన దేవుడు నాన్నగారే, మీ భక్తులకి ఇంకా అర్థం కావట్లేదు ఇంకా గుళ్ళు అన్ని తిరుగుతున్నారు, అసలైన దేవుడు నాన్నగారే. ఈ వేళ ఒక విషయం ఖచ్చితంగా చెప్తున్నాను, మూల విరాట్ మా దగ్గరే ఉన్నాడు, మీరు విగ్రహాల చుట్టూను మీరు ఇంకోటి అంటారు ఉత్సవాల ఉత్సవ విగ్రహం చుట్టూ మీరు తిరుగుతున్నారు, మూల విరాట్ ముస్లిముల దగ్గరే ఉన్నారని చెప్పండి అక్క మీ భక్తులకి.
ఎక్సలెంట్ ఎక్సలెంట్ మూల విరాట్ మెసేజ్ ప్రొఫౌండ్.
శాంతక్క గారితో చెప్పానండి, మూల విరాట్ ముస్లింలు పట్టుకుపోయారని చెప్పండి అక్క, మీరు ఉత్సవ విగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు ఇంకా ఏంటో మీరు తిరుగుతున్నారు ఇంకేమో అసలు అక్కర్లా, మీకు అర్థం కావట్లేదు నాన్నగారు ఎవరో మీకు అర్థం కావట్లేదు, మూల విరాట్ ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నా మూల విరాట్ మా దగ్గరే ఉన్నాడు, మీరు ఉత్సవ విగ్రహాలు చుట్టూ పట్టుకుని తిరుగుతున్నారు తిరగండి అక్క అంటే ఆవిడ ఎంత ఆనందంగా
పొంగిపోయి మాట చెప్పేవే
అనేసి అన్నారు. అంటే ఎందుకు అక్క నాకు చెప్పాలనిపించింది, ఎందుకంటే నా కోసం కువైట్ వచ్చేసారు భగవంతుడు తప్ప ఎవరికి సాధ్యం అక్క, ఆయన అదే ఆయన చేసిన విషయాలు ఎన్నని చెప్పినా నా జీవితం సరిపోదండి, మీరు ఇచ్చే 2 గంటలు కూడా నాకు సరిపో అంత అనుగ్రహించేస్తానండి
మమ్మల్ని.
మా చెల్లి ఆయుష ఏంటంటే దానికి శివుడు అంటే ఇష్టం అండి, శివుడు అంటే ఇష్టం, అది ఎప్పుడన్నా పాలకొల్లు శివాలయానికి వెళ్ళేదండి.
ఎలా వచ్చారు ఆయుష తీసుకొచ్చారా?
అది ఆ సందర్భం ఎందుకంటే అది పాలకొల్లు దానికి ఎందుకో శివుడు అంటే ఇష్టం అండి. మా ఇంట్లో మేము ఎవరం కూడా విగ్రహారాధన మాకు లేదు, దానికి మాత్రం విగ్రహారాధన అనేది వచ్చింది. శివుడు అంటే ఇష్టం అండి, ఎందుకో తెలియదు.
అంటే నాన్నగారు
కలవక ముందే నాన్నగారు అంటే ఇష్టపడేది కాదండి, నాన్నగారు అంటే ఇష్టపడేది కాదు. నేను అడుగుతుంటే
నాన్నగారు
అడిగాను, నేను రాను నాకు అనవసరం, ఆయన శివుడు ఉండగా నువ్వంతా అంతేలే, నువ్వు అలా నువ్వు రాజకీయ నాయకుడు అలా నువ్వు అలాగే వెళ్తావులే వెళ్ళు అనేది వచ్చింది కాదండి. అసలు చెప్పినా వచ్చింది కాదు, శివుడి దగ్గరికి వెళ్తా వచ్చింది. లక్ష్మి గారు కలిసిన తర్వాత నేను చెప్పాను, వీళ్ళందరూ అరుణాచలం అంట, అక్కడ అరుణాచలం గిరి ప్రదక్షిణ, మళ్ళా ఏంటంటే పౌర్ణమి ఏదో పౌర్ణమికి దీప పండగ, వీళ్ళందరూ వెళ్తారు ఆయిషా, మొత్తం అందరూ వెళ్ళిపోతారు, నాన్నగారు వెళ్ళిపోతారు, భక్తులు వెళ్ళిపోతారు. ఎంత బాగా అంటే ఆ వైభవం అంతా లక్ష్మి గారు చెప్పేవారండి. చెప్తే అప్పుడు దానికి అరుణాచలం మీద శివుడి మీద ఇష్టం కొద్దీ అప్పుడు అడిగింది మా అయితే నేను లక్ష్మక్క తోటి నేను వెళ్తాను అయితే నన్ను తీసుకెళ్ళమని చెప్పన్నారు. లక్ష్మక్క గారితో చెప్తే ఆవిడేమన్నారంటే, మేము ఇలా తీసుకెళ్ళిపోకూడదమ్మా, నువ్వు ఒకసారి నాన్నగారి దగ్గరికి వచ్చి చెప్పండి మీరు, మిమ్మల్ని తీసుకెళ్ళమంటే మేము తీసుకెళ్తామన్నారు. ఆ వంకతోటి ఆయిషని నాన్నగారి దగ్గర తీసుకొచ్చానండి. తీసుకొచ్చి నాన్నగారు ఇది
వచ్చారు,
అలా వచ్చిందండి. తీసుకొచ్చి నాన్నగారు దీనికి శివుడు అంటే ఇష్టం అండి, అందుకనేమో అరుణాచలం చెప్తే అరుణాచలం వస్తానంటుంది, లక్ష్మి గారు మిమ్మల్ని అడగమన్నారండి అని అంటే, అప్పుడు ఆయిష వంక చూసారండి, ఏమని శివుడు అంటే ఇష్టం అంటే, అయ్యండి నాకు శివుడు అంటే ఇష్టం అండి, ఈ మీటింగ్లు అన్నా ఇవన్నీ నాకు ఇష్టం ఉండవండి, నాకు శివుడు అంటేనే ఇష్టం అండి అని చెప్పిందండి. సరే అయితే మీరు రండి, మీరు మీ మతంలోనే ఉండండి, గుడికి వెళ్ళినా మీరేం బొట్టు పెట్టుకోకర్లేదు, మీరు అంటే మీ మతంలో మీకు ఉంది అంటే మీరు ఎన్నన్నా చెప్పండి, నాకు శివుడు అంటే ఇష్టం అనేసి అది అన్నదండి. అంటే సరే రా అయితే అనేసి అప్పుడు అనుమతి ఇచ్చారండి. అలాగా నాన్నగారు రావడం దానికి అలాగా వచ్చింది,
అలా బిగిన
చాలా బిగిన అయిందండి. ఆ తర్వాత ఇంకా నాకంట ఎక్కువగా నాన్నగారు దాన్ని అనుగ్రహించి పాదాల దగ్గరికి తప్పించుకొని ఇంకా
బాగా
అసలు మా కుటుంబం మొత్తాన్ని టర్న్ అయిపోయామండి. మేము నాన్నగారు అనుగ్రహం. నేను కువైట్ వెళ్ళినప్పుడు కూడా అమ్మనే ఎప్పుడైనా ఒకసారి తణికెళ్తే అంటే నాన్నగారితో నాకు సంభాషణ ఎలా ఉండేది అంటే అండి, నాకు నమాజ్ చేసుకున్నప్పుడు కూడా నేను అల్లాతో అలా మాట్లాడేసుకునేదాన్ని, అల్లా నాకు ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది అంటే, నేను అరబ్బీలో ఇది చదవడం వేరు, నేను పర్సనల్ గా మాట్లాడుకోవడం వేరు,
మాట్లాడుకునే వేరు.
అలా మాట్లాడేసిందానండి. మీరు ఎప్పుడన్నా తణుకొస్తా అంటే ఆయనతో నేను ఇలా చెప్పకూడదు అనేది నాకు తెలిసేది కాదండి, అది అది అంత తర్వాత అర్థమయ్యింది. మీరు తణుకొస్తే అమ్మగారిని
చూసుకెళ్తారు, ఎందుకంటే అది అంటే భగవంతుడికి మీకు మీరు ఒక పర్సనల్ రిలేషన్షిప్, పర్సనల్ రిలేషన్షిప్ అది నాన్నగారితో మీరు డైరెక్ట్ గా ఫీల్ అయ్యారు.
అలా ఫీల్ అయ్యేదానండి,
అంటే తను తప్పు కాదు అది, అంటే అంత ఇంటిమేసి అందరికీ రాదు. మీరు స్వచ్ఛంగా ఉండి మీరు ట్రూగా ఉండడం వల్ల మీకు అంత కనెక్షన్, అంత అంత లీనియన్స్ వచ్చింది.
చాలా అండి, అసలు అది ఆ కళ్ళు అక్కడ భక్తు ఎవరన్నా మాకు షాప్ లోకి వచ్చిన వాళ్ళు కూడా ఆ ఫోటో చూసి అడిగేవారండి.
అంటే ఎలా పెట్టేసుకున్నారు మరి మీరు ఫోటో షాప్ లో?
ఎలా పెట్టేసుకున్నానంటే అండి, నాన్నగారు ఒక మీటింగ్ కి ఇక్కడికి వైన్ కాలేజీకి వచ్చారండి. వస్తే నా దగ్గర ఒక డబ్బా కెమెరా, అది మీరు నంబరు 1000 రూపాయలు పెట్టి క్యాపిటల్ స్టూడియోలో కొన్నానండి. అది నాన్నగారు వస్తారు అనేసి ఒక ఏదో చిన్న కెమెరా ఇచ్చాడు. ఆ కెమెరా పట్టుకుని నాన్నగారిని ఎలాగైనా ఫోటో తీసేయాలనేసి ఆ వయన్ కాలేజీలోకి లోపలికి వెళ్ళిపోయి స్టేజ్ మీదకి వెళ్ళిపోయి నాన్నగారు కూర్చుండగానే ఒక ఫోటో తీశారు. ఒక ఫోటో తీస్తే ఒక ఫోటో నాన్నగారిని అడిగాను, నేను ఫోటో తీసుకుంటాను నాన్నగారు అంటే తీసుకో అన్నారు, తీసేసానండి. అది ముద్ర ఇచ్చామండి క్యాపిటల్ స్టూడియోలో. వేస్తే అండి మీరు నంబరు ఆ ఫోటో మీరు ఈసారి వస్తే నేను చూపిస్తాను. అది చాలా అద్భుతమైన ఫోటో అండి, చాలా ఫేమస్ అయింది ఆ ఫోటో కూడా. అది క్యాపిటల్ స్టూడియో అడిగాడండి రాజు, అతను అడిగాడండి మేడం గారు మీరే తీశారంటే నేనే తీశానంటే ఇది కెమెరాలకు అందే ఫోటో కాదండి, ఫోజు కాదు ఇది. ఆయన అనుకోవాలి నేను సరే మీరు ముద్రించుకోండి అనేసి, అప్పుడు ఈ ఫోటోస్ వస్తుందండి, ఇలాంటివి వస్తాయి, మనం తీస్తే రావండి అన్నారు.
బీబీ ఇది చెప్తూ ఉంటే నాకు గుర్తొచ్చింది, భగవాన్ కూడా ఫోటో తీద్దామని ఒక ఫారినర్ ఇలాగే మంచి కెమెరా తెచ్చుకుంటాడు, తెచ్చుకుని పర్మిషన్ తీసుకుని ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి భగవాన్ పర్మిషన్ లేకుండా తీయడానికి లేదు కదా. అప్పుడు భగవాన్ మేము మీ ఫోటో తీసుకోవచ్చా అని అడిగితే తీసుకోగలిగితే తీసుకో అన్నారంట, నీకు అందితే తీసుకో అన్నారంట. దానికి నాన్నగారు ఒక వివరణ చెప్పారు బేబీ, ఏమని అంటే ఇప్పుడు ఫోటో అనగానే మనం కొంచెం జుట్టు దువ్వుకునో లేకపోతే కొంచెం నీట్ గా అయ్యో అంటే ఫోటో వస్తే బాగుండాలని అనుకుంటాం కదా ఎవరమైనా కూడా, అంటే నీట్ గా ఉండాలి బాగుండాలనుకుంటాం కదా. భగవానికి అసలు శరీరము మనసు లేనివాడు కదా, శరీరానికి మనసుకి ప్రపంచానికి అతీతుడు కదా. సో ఆయనకి ఆయన ఎలా ఉన్నారో అలా ఉన్నారు, ఫోటో తీసుకో అనలేదంట, నీకు అందితే తీసుకో అన్నారంట. అయిపోయింది. తర్వాత ఆ తీసే టైంకి అంటే చీకటి పడిపో అంటే సాయంత్రం అయి చీకటి పడే టైం అనమాట, భగవాన్ అన్నారంట వెలుగు సరిగా లేదు కదా మరి పర్వాలేదా ఫోటో సరిగా రాకపోవచ్చేమో కదా అన్నారంట. అప్పుడు తను అన్నాడంట మీరే వెలుగు, ప్రత్యేకం బయట నుంచి వెలుగు అవసరం లేదు భగవాన్, మీరే వెలుగు అని చెప్తే గట్టిగా నవ్వారంట భగవాన్. ఆ నవ్వేసే టైంలో సడన్ గా ఫోటో తీసాడంట. అదే మోస్ట్ పాపులర్ భగవాన్ ఫోటో ఇన్ ది వరల్డ్ టుడే అన్నారు. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే అనిపించింది వాళ్ళు అందాలంటే అందుతారు తప్ప మనం తీసుకోవాలంటే వాళ్ళు దొరకరండి.
డబ్బా కెమెరా అండి, 1000 రూపాయల డబ్బా కెమెరాతో తీస్తే ఆ ఫోటో ఫేమస్ అండి. ఆ ఫోటో చూస్తే చాలండి, ఇంకా మనకి మనసు హృదయం అంతా నిండిపోద్ది ఇంకా. ఆ ఫోటో అంటే నాకు అంత ఇష్టం. ఈ డ్యూటీ టైమింగ్స్ ఎక్కువైపోయినాయండి నాకు, డబుల్ డ్యూటీ అయిపోయింది, డ్యూటీ టైమింగ్స్ ఎక్కువైపోయినాయి. సరే అంటే ఆ కళ్ళు చూస్తే అదొక ఆనందం అన్నమాట అండి. అందుకని మా ముస్లింలు మేము అసలు ఎవరి ఫోటోలు ఏమి పెట్టుకోం గోడగా
పెట్టుకోరు. కానీ ఇది కూడా చాలాసార్లు చెప్పారు బీబీ అనేవారు, మనకి ఇంటి నిండా దేవుడి ఫోటోలు, మన ఫోటోలు, మన పిల్లల ఫోటోలు, మన తల్లిదండ్రుల ఫోటోలు ఇలాగా తగిలించేసుకుంటాము, ఏదైతే విడిచిపెట్టమని భగవంతుడు చెప్పాడో దాన్ని పోషించుకుంటూ దాన్ని అలంకరించుకుంటూ దాంట్లోంచి ఎలా విడుదలవుతామో అలా చూసుకుంటే ముస్లింలే చాలా శ్రేష్ఠము, వాళ్ళకి ప్రత్యేకమైన దేవుడు ఉంటారు. అసలు వాళ్ళ ఫోటో కాదు వేరే మనుషులు కాదు దేవుళ్ళ ఫోటోలు కూడా ఏది పెట్టనివ్వరు. నాకు అది చాలా నచ్చింది, ఎందుకంటే ఏ రూపానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు, అంటే మమకారానికి కూడా తావివ్వరు. అంటే మనోళ్ళు మన చుట్టాలని మన ఫోటోలు గొప్పగా పెట్టుకుంటా ఉంటాం కదా మనం. ఇంకా మనం మీరన్నట్టు మీ మూల విరాట్ని మేము తీసేసుకున్నాం అన్నారు చూడండి మీరు. నేను ఇష్టంగా సరదాగా అంటున్నాను. అలా ఇంకా రూపనామాల మధ్యలో స్టక్ అవ్వడం కాదు, దానికి అతీతంగా లోపల హృదయంలో ఆయన ఉన్నారు, హృదయంలో ఆయన నిండున్నారు. మన మనసు ఖాళీ అయితే ఆయనే మన హృదయంలో జీవిస్తారు అనేది గనక మనం విశ్వసించి మనం నమ్మి మనం ఖాళీ అవ్వడానికి మన ప్రయత్నం మనం చేస్తే దీది అసలు ఉన్నదంతా వెలుగే. అండ్ అప్పుడే కదా మన సొంతం, అప్పుడే ఆయన మన సొంతం. అప్పుడు దాకా మనం ఆయన్ని గొప్పగా చెప్పుకోవచ్చు, మనం ఇష్టపడచ్చు, మనం ఆయన ఆరాధించవచ్చు, లేకపోతే నాన్నగారు గాడ్ అని మనం అనొచ్చు. కానీ అది మనకి అనుభవంలోకి తీసుకురావడానికి కదా ఆయన శ్రమపడ్డారు. అదే అనేవారు కదా భగవాన్ కూడా, నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామినో లేకపోతే నేను జ్ఞానినో లేకపోతే నేను గొప్పనో మీరు అనుకున్న స్తోత్రాలు రాసినా మీకేం కలిసి వస్తుంది, అదేదో మీరు పొందితే కదా మీరు సుఖపడతారు.
అవునండి,
పొందడం మరి మీరు ఎన్ని చెప్పుకుంటూ కూర్చున్నా అది మీ సొంతం అవ్వదు కదా అనేవారు.
అవునండి, అలాగే నాన్నగారు ఒక మాట చెప్పేవారండి, అది మాత్రం నాకు బాగా నచ్చిందండి. అదే నా వల్ల నేను ఇన్ని ప్రసంగాలు చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, నా వల్ల ఒక్కడన్నా మారితే నాకు సంతోషం, మీ ఇంట్లో ఉన్న అత్తగారికి మీరు శుభ్రంగా ప్రేమగా అన్నం పెడితే చాలు అనేసి చెప్పేవారండి. అలాగే ఇంకో విషయంలో నేను నాన్నగారిని ఫాలో అయ్యేది ఏంటంటే, అందరిలో ఉన్నవాడు భాగవంతుడే, అవతల వాడు పడిన భాగవంతుడే అనేది అదొకటి చెప్పేవారండి. ఈ రెండు మాత్రం బాగా ఇది అయ్యండి. అక్కడ వాళ్ళు అరబ్ దేశీయులండి వాళ్ళు, వాళ్ళకి అంటే అహంకారం కోపం అన్ని కూడా ఎక్కువేనండి వాళ్ళకి, అన్ని ఎక్కువే వాళ్ళకి. అదొకటి నాకు అది ఎందుకో నా మనసుకు పట్టిందండి. అంటే రెండు మూడు ఇన్సిడెంట్లు జరిగినాయి మాట అండి. అప్పుడు నాకేమి బాధ కానీ కోపం కానీ నాకేమి రాలేదండి. ఒక అరబ్ కంట్రీ ఏమో అంటే, నేను ఒక బుర్కాల్ షాప్ కంపెనీ అన్నమాట అండి, అది అందులో కొలతలు తీసుకొని అది ఆర్డర్లు ఇవ్వడం మళ్ళీ డిస్పాచ్ ఇవ్వడం ఇలా చేసేదాన్ని అన్నమాట అండి. అది అయితే వాళ్ళు నా మీద ఒక కస్టమర్ అయితే చాలా కోప్పడిపోయిందండి. అది అనవసరంగా తనకేదో తన ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉండి అనుకోకుండా నా మీద ఫైర్ అయిపోయింది. ఆ సరుకు రాకపోయేసరికి అన్న పొరపాటు నాదే కాబట్టి ఇంకా నేను సరే అని ఆవిడ పడ్డ కోపానికి ఎవరు అసలు ఇంకా ఉండలేరండి, సమాధానం అన్నా చెప్తారు కనీసం ఎందుకు నువ్వు అది అనేసి. అలాగా అంత చెయ్యొచ్చు కానీ నేనేం మాట్లాడాల, సరే మేడం సరే అనేసి ఇంక నేనేం మాట్లాడాల. ఆవిడ అరిచర్చి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన ఒక 5-10 నిమిషాలకి ఫోన్ చేసి అడిగింది నన్ను మళ్ళా, నేను అంతలాగా అరిచాను కదా, నువ్వు అసలు రియాక్ట్ కూడా అవ్వలేదు, నువ్వు ఎందుకు అవ్వలేదు నా మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంది. అంటే మీలోనూ అల్లా ఉన్నాడు నాలోనే అల్లా ఉన్నాడు కదండి, ఇద్దరిలోనే అల్లా ఉన్నాడు కదా, అప్పుడు మీరు నేను ఒకటే కదా, మీరు అరిచినా నాకెందుకంటే కోపం రావడం, నాకేం కోపం రాలేదండి అని చెప్పాను. ఆవిడ ఇప్పుడు నేను ఇక్కడికి ఇంటికి వచ్చేసినా సరే ఆ తర్వాత నాకు ఎంత దగ్గర అయిపోయిందంటే ఆవిడని అసలు తట్టుకునేవడం, ఆవిడని తట్టుకోవడం చాలా కష్టం అంటండి అసలు. అటువంటి నాకు ఎంత హృదయానికి దగ్గరగా అయిపోయిందంటే, నేను వస్తుంటే కన్నీళ్లు పెట్టుకుంది, నాకేదన్నా వస్తే ఏం కావాల్సి వచ్చినా నువ్వు ఫోన్ చేసి చెప్పు అంతే నీకు పంపించేస్తాను అనేసి. అసలు నీకు ఇంత చిన్న వయసులో అంత పెద్ద థాట్ ఎలా వచ్చేసింది, నీలో నాలో ఉన్నాడని అల్లా ఉన్నాడని ఎలా చెప్పగలుగుతున్నావు అని. అప్పుడు ఒకసారి షాప్కి వచ్చినప్పుడు చూపించాను నాన్నగారి ఫోటో. ఆవిడ అడిగింది, చాలా మంది అడిగేవారండి నాన్నగారు ఫోటో, అసలు మనం ఫోటోలు పెట్టాం కదా నువ్వు ఎందుకు పెట్టావు అనేసి. అంటే నాకు ఇష్టం పెట్టకూడదు, ఫోటోలు పెట్టకూడదు నాకు తెలుసు కానీ నాకు ఇష్టం, ఏమన్నా అల్లా శిక్ష విధిస్తే నేను భరిస్తా, అంటే ఫోటోలు పెడితే అల్లా శిక్షిస్తాడు అనేసి, అంటే నేను అదే చెప్పేదాన్ని, అల్లా శిక్ష విధిస్తే నేను భరిస్తా, నాకేం అభ్యంతరం లేదు. అంటే మీరేమన్నా ఉద్యోగం తీరేరు నన్ను కొట్టలేరు ఈ ఫోటో పెట్టడం వల్ల, అందుకని అల్లా శిక్ష విధిస్తే నేను భరిస్తా నేను ఉంచుతా అంటే, ఇద్దరు ముగ్గురు మాత్రం బీబీ కళ్ళు మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మీ మాస్టర్ గారు అని, దాన్ని ఆ కళ్ళు మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అనేది అని. అప్పుడు నాన్నగారి దగ్గరికి మళ్ళీ సంవత్సరం ఒకసారి వచ్చినప్పుడు చెప్పేది, నాన్నగారు మీ ఫోటో పెట్టేశానండి నేను షాప్లోని, అంటే పెట్టేశావా నా ఫోటో పెట్టేశావా, మరి ఎవరు ఏమనలేదా అంటే అన్ని వాళ్ళు అన్నారండి, అన్నప్పుడు నేను సమాధానం చెప్పానండి
అలా శిక్షిస్తే పడతాను కానీ ఫోటో తీనన్నాను. అమేజింగ్ బీబీ అమేజింగ్, అసలు అంటే ఎంత హార్ట్ టచింగ్ అంటే మీరు చెప్పేది ఇప్పుడు. అంటే ఇప్పుడు మేము ఆ మాతండంలో పెద్ద విశిష్టత లేదు బీబీ, మీరు ఆ దేశంలో ఉండి పెట్టకూడని చోట పర్మిషన్ లేని చోట మీరు అంత ధైర్యంగా పెట్టి, మనుషులు లేకపోతే ఏదో అక్కడ గవర్నమెంట్ లేకపోతే అక్కడ అఫీషియల్స్ మీరు అంటే పనిష్ చేస్తారని ఫియర్ పక్కన పెట్టేస్తే అల్లా పనిష్ చేసినా నేను భరిస్తానన్నారు చూడండి, అసలు ఆ ఒక్క మాట చాలండి మా ఈ సత్సంగానికి. ఈ విశ్వాసం అందరి హృదయాల్లో గనక ఏర్పడితే అసలు ఇంకా సాధన పేరు మీద కష్టం తెలియదు బీబీ, ఎందుకంటే అంటే ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, అందరి హృదయాల్లో ఆయన ఉన్నాడు, మనల్ని అంటే మనల్ని గైడ్ చేసి మనల్ని ఆయన చేరే వరకు ఆయన విడిచిపెట్టడు, ఆయన నమ్ముకుంటే చాలు మనకి దేని మీద అక్కర్లేదు. అంటే ఎవరి ఫోటో లేకపోయినా నాన్నగారి ఫోటో విడిచిపెట్టకుండా మీరు పెట్టుకోవడం అనేది, ఐ మీన్ దట్స్ ట్రెమెండస్ కరేజ్. అంటే కరేజ్ కూడా ఫెయిత్ నుంచి వస్తుంది వీధి, అంటే ధైర్యం కూడా మన మీకు హార్ట్ లో డివోషన్ లేకుండా ధైర్యం రాదు. మేము డివోటీస్ కాదని మొదలు పెట్టారు మీరు ఈ సత్సంగం, మీ డెప్త్ కి చాలా డివోషన్ ఉంది, అందుకని మీరు డివోటీ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
మాకు తెలియదండి. ఆ తర్వాత ఒకసారి అమ్మని చాలా సార్లు మక్క యాత్ర చేయమని అడిగానండి నేను. మక్క యాత్ర చేయమంటే అంటే నాన్నగారు మా అమ్మగారిని కూడా మా కుటుంబాన్ని ఒక వ్యక్తి కుటుంబంలో ఒక వ్యక్తి నాన్నగారి దగ్గరికి వెళ్తే సరిపోతుందేమోనండి, కుటుంబాన్ని అంత ఉద్ధరింపబడుతుంది మాకు తెలిసింది. మా అమ్మ అమ్మని చాలా సార్లు అడిగానండి. అమ్మకి ఏంటంటే ఆమె ఎక్కడికి రాదండి, గుడికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు. ఆమెకి ఇష్టం అంటే ఇష్టం లేదని కాదు, ఆమెకి అలవాటు అంతే, నమాజ్ చదువుకుంటారు, ఖురాన్ చదువుకుంటారు అంతే. ఆమె ఇంకా బయటకు రారు ఆవిడ. నాన్నగారి దగ్గరికి రమ్మన్నా సరే ఎప్పుడు రాలేదు. తర్వాత నాన్నగారే అనుగ్రహం కదండి మాకు, అందుకని నాన్నగారు తనకి వెళ్ళినప్పుడల్లా 2 సార్లు 3 సార్లు అమ్మని చూసి వచ్చారండి. అమ్మని నాన్నగారు అదే అని చెప్తున్నాను, ఎంత అనుగ్రహం అంటే అనుగ్రహం అంటే మాకేనండి. అమ్మగారిని 2-3 సార్లు తనకి వెళ్ళినప్పుడల్లా చూసి
వచ్చారు.
అమ్మని చూసారండి. ఆ చూపు పడడం వల్ల ఆమె ఎంత ఉద్ధరింపబడిందంటే మా అక్క యాత్ర చేయమంటే ఆవిడ చేయను అన్నారండి. ఏమా ఎందుకు చేయు, మా అక్క యాత్ర నువ్వు ఎందుకు చేయమంటే మా అక్క వెళ్తే ఏముంది, ఏం చూస్తావు నువ్వు, చూడవలసింది అక్కడ ఏమి లేదు, ఇక్కడే ఉందని నాన్నగారు చెప్తున్నారు కదా, ఆ కట్టడం చూడమంటావా నన్ను, ఏం పని నాకు అని అడిగిందండి.
సూపర్ కదమ్మా.
ఆమెకి ఆర్థికంగా లేని పరిస్థితి కాదండి, కోటేశ్వరరాలు ఆవిడ, ఆమెకి కొన్ని డబ్బులు కొరత లేదు, పర్మిషన్ ఇది లేదు, అన్ని అన్ని కొన్ని నీకు
అన్ని ఉన్నాయి, తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా తీసుకెళ్లి తీసుకొస్తారు, అన్ని ఉన్నాయి,
అన్ని ఉన్నాయి. ఆమె అవసరం లేదందండి, ఆమె అవసరం లేదంటే నేను కన్న తల్లి కదా ఎలా ఏదో రంగ తీసుకెళ్లాలని చెప్పేసి మళ్ళీ నాన్నగారి దగ్గరకు వచ్చి అడిగాను. అంటే నాన్నగారు చెప్తే తను వింటదేమో అనేసి నాన్నగారి దగ్గరకు వచ్చి అడిగాను. నాన్నగారు అమ్మని మక్క యాత్ర చేయమంటే చేయనంటున్నారు అంటే, అబ్బే ఆమెకు అవసరం లేదమ్మా, ఆవిడకి అందవలసింది ఏదో అందేసింది, ఆమెకి మక్క యాత్ర నువ్వు చేయించాల్సిన పర్లేదు, నువ్వు వదిలేసే అవసరం లేదన్నారని. ఇంకా అన్న తర్వాత అప్పుడు నాకు సరే తల్లి కన్న తల్లి అంటే ఒక
అదేలేండి కన్న తల్లి కదా, ఇంకా మక్క ఒక్కసారి చూపించేస్తే ఆవిడకి కొంచెం సంతృప్తి అవుతుంది, ఆవిడకి మంచిది అనే ఉద్దేశంతో మీరు అన్నారు.
ఆ మాట అన్న తర్వాత మళ్ళీ 2వసారి నాకు మక్క వెళ్ళాల్సిన తలంపు లేదండి, ఇంకా నాకు అవసరం లేదనిపించింది, నాకు కూడా అవసరం లేదనిపించింది. అవకాశాలు వచ్చినా ఇంకోసారి నేను మక్క వెళ్ళలేదండి, ఒక్కసారి వెళ్ళాను, తర్వాత ఇంకోసారి వెళ్ళలేదండి. అవును కదా, మక్క కూడా నా హృదయంలోనే ఉంది కదా, నేను అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా చూసి ఇదేముందనిపించిందండి.
సూపర్ అమ్మా.
మక్క కూడా అలాగే అరుణాచలం చూస్తుంటే నేను మక్క చూసి వచ్చిన తర్వాత అరుణాచలం వెళ్ళానండి.
ఓకే
లేదండి, ముందే అరుణాచలం వెళ్ళాను, ముందే అరుణాచలం వెళ్ళాను 2004లోనో 2003లోనో, అది భగవాన్ది 125 జయంతి ఏదో రథం నడిచిందండి, ఒక రథం
వచ్చింది,
లక్ష్మక్కయ్య గారు కూడా వెళ్ళామాట అండి. వెళ్తే నాకు మొదటిసారిగా గిరిని చూస్తే అండి, అప్పుడు దాకా నాకు శివుడు అంటే నాకు మామూలు విగ్రహం కింద చూస్తాను, నాకు అప్పుడు శివుడు కనిపించాడండి, ఆ కొండ రూపంలో ఒక భగవంతుడు కనిపించాడు, అది శివుడు అని నేను చెప్పను,
నాకు
భగవంతుడు అనిపించింది, కొండను చూస్తేనే నాకు ఆనందం వచ్చేసిందండి. ఆ తర్వాత మక్క వెళ్ళినప్పుడు కాబా షరీఫ్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం అండి, నా మతం నాకు ఇష్టమండి అందుకని మక్క.
ఇప్పుడు మన కన్న తల్లి మనకి ఎలా ఇష్టమో, మనం ఏ మతంలో పుట్టామో దాని పట్ల ఇష్టం ఉండడం సహజం కదా.
ఉపవాసాలు ఉండలేకపోతే బాధపడతాను, నీరసం వచ్చేదన్నా, కానీ నాన్నగారు అనుగ్రహం అండి, కువైట్ లో నేను 30 ఉపవాసాలు తగ్గకుండా అలాగే ఉన్నానండి, ఎప్పుడు నీరసం అనిపించదు, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చాలా సంవత్సరాలు నాకు హెల్త్ కార్డు అవసరం లేదు. అందరికి హెల్త్ కార్డులు, ఒక్కొక్కరికి ఇంత ఫైల్స్. ఆ నాన్నగారి అనుగ్రహం అంటే ఆ ఇన్ని సంవత్సరాలు కూడా అలాగే అక్కడ నాన్నగారి భక్తులు అక్కడ ఉన్నారండి, వాళ్ళు కూడా ఈ రంజాన్ ఉపవాసాలు చేస్తారండి. వాళ్ళు చేస్తారండి, ఎందుకంటే అక్కడ వాళ్ళకి కూడా మతం ఇది లేక వీళ్ళు ఎలాగ ఉంటున్నారు కదా మనం ఉందాము, 6 గంటలకు ఎలాగ భోజనం చేసేస్తాం కదా అనేసి చాలా మంది అంటే నాన్నగారి భక్తులకి అర్థమైన వాళ్ళు మాత్రం అక్కడ ఉపవాసాలు ఉంటున్నారండి. అది నాకు వండర్ అనిపించిందండి. సుజాత గారు వాళ్ళు కొంతమంది ఆ ఉపవాసం ఉండి ఆ టైంలోనే వాళ్ళు మా మేము తిన్నట్టుగా సాయంత్రం 6:30కి తినేవారు. మక్క చూసినప్పుడు గిరిని ఎలాగైతే చూసానో ఆ మక్కను కూడా అలాగే చూసానండి, దానికి దీనికి తేడా లేదనిపించింది. ఆ తర్వాత నాన్నగారు అవసరం లేదన్న తర్వాత నాకు గిరికి మక్కకి తేడా కనిపించలేదు.
అవును,
అది ఎక్సలెంట్ అండి. అసలు నాన్నగారు అమ్మని అమ్మ కూడా రమణ భాస్కర్ ని ఇప్పుడు దాకా అమ్మ వదిలిపెట్టరండి, ఇప్పటికే ఆమె రమణ భాస్కర్, రమణ భాస్కర్ కూడా అలాగే చదువుతారండి.
చదువుతారు, వెరీ నైస్.
ఆ నాన్నగారు ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ దయ, అది చెప్తున్నాను కదండి, ఆయన దేవుడు మనిషి రూపం. అదే నాన్నగారు చెప్పిన మాటలే నేను చెప్తున్నా, భగవంతుడు ఒక లాగు చొక్క వేసుకుని నడుచుకుంటా మీ దగ్గరికి వస్తాడంటే ఆయన స్వయంగా భగవంతుడే వచ్చేసి మన మధ్యన అలా తిరిగి
మనకి బోధించి చెప్పి
ఎంత కంఠశోష, ఎంత అది బాధ, ఎంత తపన. ఆ తపన ఆ తపనకి కన్నీళ్ళు కార్చేసేదాన్ని అండి నేను మీటింగ్ లో కూర్చొని. తండ్రి ఎంత అంటే మహమ్మద్ ప్రవక్త నేను చూడలా, నేను మహమ్మద్ ప్రవక్తను చూడలా. ఆ మహమ్మద్ ప్రవక్తే ఇలాగే బోధించాడు కదా మానవాళ్ళని బాగుపడమని, ఇలాగే బోధించాడు, ఇలాగే కన్నీరు కార్చాడు. మళ్ళీ ఇంకో రూపంతో నువ్వు వచ్చి తండ్రి మళ్ళీ బోధిస్తున్నావు మమ్మల్ని రక్షించు తండ్రి అనేసి కన్నీళ్లతోటి మాట్లాడుకునేదాన్ని అండి. అసలు ప్రతి నమాజ్లో కూడా ఆ నాన్నగారు రూపము, నాన్నగారు ప్రతి నమాజ్లో నాకు నాన్నగారితోటే తాదాప్యం అండి. అసలు అది నేను వదిలిపెట్టుకోలేను, నా మనసు కూడా వదలదండి. అసలు ప్రతి క్షణం, ప్రతి అణువు ఎక్కడ చూసినా నాన్నగారు.
బేబీ దీనికే కదా నాన్నగారు ఉదాహరణ ఇచ్చేవారు ఒక మీటింగ్ లో అంటున్నారనమాట. ఇప్పుడు పిల్లలు తిండి తినకపోతే ఫుడ్ హితవులేక అదే అంటే ఆటల మీద ఉంటారు కదా, తినబుద్ధి కాక అటు ఇటు వెళ్ళిపోయి తినకుండా ఉంటే పిల్లల్ని ఇదిగో బూచాడు వచ్చేస్తున్నాడు తినకపోతే బూచాడు పట్టుకుపోతాడు అని అలా జడిపిస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు. ఆ ఉదాహరణ చెప్తూ బూచాడు వచ్చేస్తాడు అంటే ఆ తల్లి భయపెడుతోందని చెప్పి తల్లికి దూరంగా వెళ్ళకుండా బూచాడు అనగానే పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని పట్టుకుంటాడంట. అలా ఏంటంటే ఈ అంటే ఈ లోకంలో అట్రాక్షన్స్, ఈ రాగద్వేషాలు ఇవి అన్ని నువ్వు కాదు, అది నిజం కాదు, వీటిలో పడిపోతే నువ్వు నరకం అనుభవిస్తావు, చీకటి లోకాలు మిగులుతాయి అని భగవంతుడు చెప్తే అప్పుడు భగవంతుడిని పట్టుకుంటావని చెప్పి మనల్ని భయపెట్టవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే మనం అంటే కరెక్ట్ అది మనకి వివరంగా చెప్పకపోతే అంటే మనం చిన్న పిల్లలు లాంటి వాళ్ళం, అంత అవగాహన మనకు ఉండదు, మన బుద్ధి వికాసం అయిపోయి లేం కదా. సో ఎంతో కొంత భగవంతుడు ఫియర్ ఫ్యాక్టర్ ఎందుకు పెట్టాడు అంటే అటువైపు వెళ్తే మనం నష్టపోతాం. ఆ నష్టపోతాం అనేది మనకి కొంచెం కఠినంగా చెప్పకపోతే అది మన మనసు లోంగదు. అందుకు బూచాడు బూచాడు అని చూపిస్తాడు, బూచాడు లేడు లోకంలో, భూతాలు లేవు మనుషుల్లో, భూతాలు లేవు లోకంలో, భూతాలు లేవు. అయితే నువ్వు ఈ రూపబుద్ధి నామబుద్ధి నుంచి విడుదల అవ్వడానికి నీకు అటువైపు ప్రమాదం ఉంది కాబట్టి అది ప్రమాదం అని నీకు తెలియక నువ్వు అటు ప్రయాణం చేస్తున్నావు కాబట్టి నిన్ను ఇటు మలచడానికి అలా చేస్తాడు. వెంటనే తల్లిని ఎలాగ ఆలింగనం చేసుకుంటాడో అలా మీరు వచ్చి భగవంతుని ఆలింగనం చేసుకుని ఆయన స్వరూపాన్ని పొందాలని. అంటే మీకు ఏ ఆహారం అంటే ఆహారం తినిపించడం కోసం, అంటే ఈ అద్వైతం అది అంటే అద్వైత బోధ మనకి చేయడం కోసం మనకి అది అంటే మనకి అది అంటే లోపలికి వెళ్ళి అది డైజెస్ట్ అయ్యి మనం అది పొందాలని.
అవునండి,
అని అది చందమామ రావే జాబిల్లి రావే అని పాటలు కూడా పాడుతూ ఉంటారు కదా, అదే అన్నారనమాట. చందమామని భూమి మీదకి తీసుకురాలేం కదా, అలాగే భగవంతుడు భూమి మీదకి వస్తాడు. ఇప్పుడు నీ నీ డివోషన్ రైట్ అయినప్పుడు నీ పాత్ నువ్వు అంటే బహు జన్మల కృషి, అంటే ఎన్నో జన్మలు నువ్వు భగవంతుడి కోసం నువ్వు ప్రయాణం చేసి ఎంతో కొంత సత్కర్మ చేస్తూ, అంటే పుణ్యపాపాలు కాకుండా ఎంతో కొంత భగవంతుడు పొందాలి, భగవంతుడు కావాలని నీ కాంక్ష ఆయన్ని రూపం ధరించేలా చేసి ఆయన వస్తాడంట బీబి. వచ్చిన తర్వాత నువ్వు ఎలా నేను ఎలా మోల్డ్ చేసుకోవాలి, ఎలా చేస్తే నువ్వు బాగుపడతావు అని. ఇప్పుడు ఈ మీరు అన్నారు కదా ఇందాక ఆవిడ కోప పడిపోయా నా మీద, నేనేమి రియాక్ట్ అవ్వలేదు, నాలో అల్లా ఉన్నాడు తనలో అల్లా ఉన్నాడని. అలాగే మన 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 మీద అసూయ చూపించేవాళ్ళు, ద్వేషం చూపించేవాళ్ళు, కోపతాపాలు చూపించేవాళ్ళు కూడా పెడతాడంట. మీరన్నట్టు వాళ్ళలో కూడా ఉన్నది భగవంతుడే, కానీ ఆ సందర్భం నీకు ఎందుకు పెడతాడు అంటే, అంటే వాటిల్ని కూడా అతిక్రమించాలి. అంటే మంచి ఉంటుంది చెడు ఉంటుంది లోకంలో. సో అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు దాన్ని అతిక్రమిస్తే కానీ నువ్వు గుణాతీతం అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ లోపల ఉన్నది నేనే, వాళ్ళ రూపం ద్వారా అసూయ ప్రచారం చేసేది కూడా నేనే అని నువ్వు గుర్తిస్తే అనుగ్రహం నీకు ప్రవాహ కింద వచ్చి నిన్ను ఆయనలో ఐక్యం చేసుకుంటుంది అన్నారు
నాన్నగారు. అనుగ్రహం
మీరు అన్నట్టు మీరు ఆ ఉదాహరణ ఆల్రెడీ మీరు చెప్పేశారు. ఆవిడ అంత కోపపడుతూ ఉన్నా కూడా నేనేమి మాట్లాడలేదు, నేను రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ అవ్వడమే కాదు, ఆవిడ అడిగినప్పుడు మీరు చెప్పిన సమాధానం ఎక్సలెంట్ బీబీ. అంటే ఎన్ని అంటే ఎప్పుడైతే మౌనంగా మనం ఉన్నామో, అంటే రాగద్వేషాలు మనం అంటే రాగద్వేషరహితంగా మనం ఉండగలిగి ఎదుటి వాళ్ళలో ఉన్న రాగద్వేషాలని కూడా మనం భరించగలిగి వాళ్ళలో ఉన్న భగవంతుణ్ణి మనం చూడగలిగితే అప్పుడు మనం రైట్ పాత్ లో మనం అనుష్ఠానం చేస్తున్నట్టు, ఆయన చెప్పింది మనం ఆచరిస్తున్నట్టు.
జస్ట్ ఛార్జింగ్ డౌన్ అవుతుందండి.
అలాగేనమ్మా, అలాగే అలాగే
ఛార్జింగ్ పెట్టండి.
పెట్టండి పెట్టండి, పర్వాలేదు, మెల్లగా పెట్టండి. సో అలా అంటే అవునండి, అంటే అందరిలో మనం భగవంతుణ్ణి చూసి అంటే అల్టిమేట్గా ఏంటంటే మన లోపల ఉన్న రాగద్వేషాల నుంచి మనం విడుదలైతే ఉన్నదే అది. అదే అంటారు కదా భగవాన్ కూడా, లోపల ఉన్నదే భగవంతుడు, ఉన్నదే చైతన్యం. ఇదంతా కూడా చైతన్యంలో కల్పింపబడిందే తప్ప దానికి అస్తిత్వం లేదు, అసలు నిజంగా మనసు అనేది లేదు. ఈ ప్రపంచము అబద్ధము ఇదంతా కూడా కేవలం మైండ్ క్రియేషన్ అని చెప్తూ ఉంటారు కదా. ఇంత మైండ్ క్రియేషన్ మనకు నిజంగా అనిపించడానికి కారణం లోపలున్న వస్తువు మనకు అనుభవంలోకి రాకపోవడం కారణం ఓన్లీ రాగద్వేషాలు, ఓన్లీ రాగద్వేషాలు. అవి దాటేస్తే అప్పుడు ఒక అతను భగవాన్ని అడుగుతాడంట బీబీ, సారీ అర్జునుడు కృష్ణుడిని, సరే బాగుంది అంటే ఇప్పుడు రాగద్వేష రహితం అయిపోతే త్రిగుణాతీతం అయిపోతే అంటే మూడు గుణాలు దాటేసి రాగద్వేషం దాటేస్తే ఒక స్థితి పొందుతాము మనం, ఆత్మస్థితి పొందుతామని నువ్వు చెబుతున్నావు కదా. ఆత్మస్థితి పొందిన వాళ్ళు ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు? మనమేమో మనుషులు, మనకి అన్ని మూడు గుణాలు ఉన్నాయి, రజోగుణం తమోగుణం సత్వగుణం తిరుగుతూ ఉంటాయి మనకి. ఏ కొంతమందికి ఇది ఎక్కువ ఉంటుంది, కొంతమంది ఎక్కువ ఉంటుంది, అది మారుతా ఉంటుంది సైకిల్ కింద. సో ఈ అంటే రజోగుణం ఏంటి అంటే విపరీతమైన యాక్టివిటీ, అంటే రాగద్వేషాలు ఎక్కువే ఉంటాయంట, కోపతాపాలు ఎక్కువే ఉంటాయి, నేను చేస్తున్నాననే భావంతో చేస్తూ ఉంటారు, గుర్తింపు కోరుకుంటారు, ఇవన్నీ రజోగుణ లక్షణం. తమోగుణ లక్షణం ఏంటి అంటే ఇంకా మొత్తానికి గోడలాగా తినడం పడుకోవడం. నాన్నగారు అంటూ ఉంటారు కదా, కంచం నిండా భోజనం, మంచం నిండా మనిషి. ఈ సందర్భంలోనే అన్నారు, ఈ సందర్భంలోనే ఇంట్లో ఏమన్నా మాంసం వండారనుకోండి 10 మంది తిందామని, పక్కోళ్ళు తిన్నారో లేదో వీడికి అక్కర్లేదు, తమో గుణంలో ఉన్నాడు అంతా ఆడు తినేసి మంచానికి సరిపడి నిద్రపోతాడు. ఆడికి ఇంకా వేరే గ్యాస్ ఉండదు, ఆ తిండి నిద్ర తిండి నిద్ర అని అప్పుడే ఆ సందర్భంలోనే మీరు ఎదురుకుండా ఉన్నట్టున్నారు. మీరు ఆయిషా అంటున్నారు అనమాట మీటింగ్ లో, అమ్మా మీరు ఇంట్లో వండుకుంటారు కదా రోజు, మీకు ఏమన్నా మిగులుస్తారా లేకపోతే ఇంట్లో వాళ్ళు తినేస్తారా అని అడిగారు అన్నమాట. అంటే లేదు నాన్నగారు ఉంచుతారు అన్నారు. మీరు
ఒకసారి ప్రస్తావించింది నాన్నగారి దగ్గర ముస్లింలు అంటే ముస్లిం చేయాలి వడ్డీ తీసుకోరు అంటే తీసుకోరండి వడ్డీ మాత్రం.
ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం గ్రీష్మ కట్ అవుతుందా ఆంటీ వాయిస్?
కట్ అవుతుంది దీది. అంటే ఇప్పుడు మాట్లాడింది
మళ్ళీ ఒక్కసారి చెప్పరా.
నాన్న దగ్గర ఒక సందర్భంలోని
వాయిస్ కట్ అవుతుంది ఎందుకు?
యా ఇందాక మీరు ఉన్న ప్లేస్ బాగున్నట్టుంది ఆంటీ, ఇది కొంచెం కట్ అవుతుంది.
సిగ్నల్
సిగ్నల్ ఏమన్నా ఇప్పుడు బాగుందా అంటే ఇప్పుడు మాట్లాడండి ఆంటీ, ఇప్పుడు మాట్లాడండి.
అదే నాన్నగారి దగ్గర ఒకసారి ప్రస్తావన వచ్చింది.
ఇప్పుడు వినిపిస్తుంది
వడ్డీ వడ్డీ వ్యాపారం డబ్బు ఎక్కువ ముస్లింలు వడ్డీ వ్యాపారం చెయ్యండి మేము వడ్డీ
అవునండి చెప్పారు.
అంటే మీరు తీసుకోండి అంటే మిగతా ముస్లింలు అందరూ సంగతి నాకు నాన్నగారు మాత్రం వడ్డీ అంటే అది అప్పుకోమనేసి వడ్డీ తీసుకునేవారు కదండి. ఎవరికైనా అప్పు ఇచ్చినా నాకేం వడ్డీ వద్దు మీరు ఉన్నప్పుడు ఇచ్చేయండి అనేసి అనివ్వండి అనేసి అంటే అలాగా ఒక మీటింగ్ లో కూడా మరి అంటే అది వడ్డీ తీసుకుంటే ఏమవుతుంది అనివ్వండి.
అంటే వాళ్ళు బౌండర్స్ మింగిస్తారని చెప్పారు
అంటే
మింగిస్తారని చెప్పారు.
అసలు అలాగే ఎన్ని సందర్భాలు ఎన్ని విషయాలు నాగారు ఏదో పడ్డాయి అన్ని దాన్ని సబ్జెక్ట్ మంచి
సబ్జెక్ట్ కింద చాలా చెప్పేవారు. బీబీ మీరు చెప్పేది నాకు బాగా గుర్తు ఎందుకంటే చాలా సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు నాన్నగారు. ఆ చెప్పడం కూడా ఎంత హాస్యాస్పదంగా చెప్తారో అలా అని చాలా సీరియస్నెస్ కూడా ఉంటుంది అందులో. అంటే మన బుద్ధి మార్చడానికి ఆయన జోక్ చేస్తున్నట్టు చేస్తూ నవ్విస్తూ ఆయన నవ్వుతూ సూక్ష్మంగా మనకి అది అందేలా చేసేవారు. అది దీనికి ఉదాహరణ చెప్తూ అన్నారనమాట. ఇప్పుడు అదే వాళ్ళ దాంట్లో ఉంటుందంటండి ఇలాగా వడ్డీ తీసుకోకూడదు, మా వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళందరికీ శిక్ష ఏంటని అడిగాను నేను వీళ్ళని. మన దగ్గరికి ముస్లిం భక్తులు వస్తారు కదా వాళ్ళని అడిగితే చెప్పారు ఇలాగా ఇంత ఇంత రాళ్ళు మింగిస్తారంట మనతోటి జాగ్రత్తగా ఉండండి ఈశ్వరుడి సంతం అది అంటేని మీరు అడగచ్చు. వెళ్ళిన తర్వాత ఇంత ఇంత ఇప్పుడు మనకేమో శరీరం ఇస్తారంట అరుముగింపు చేయడానికి. అంటే ఇప్పుడు ఇది తప్పుడు పనులు చేస్తే నరకానికి వెళ్తామని చెప్తారు కదా. ఆ ఎన్నికప్పుడు మీకు శరీరం ఇచ్చి ఇంత ఇంత బండరాళ్ళు వడ్డీ వ్యాపారం చేసిన వాళ్ళందరినీ ఇంత బండరాళ్ళు ఇచ్చి మింగిస్తారంట అని మీరు అడగచ్చు. ఇదేంటి నా శరీరం చిన్నగా ఉంది, ఈ రాయి చూస్తే ఇంత ఉంది, ఎంత రాయిని నేను ఎలా మింగుతానంటే నీకెందుకు నేను మింగిస్తానంటాడంట అని ఎలా సాధ్యం అంటాడంట. ఈ వెళ్ళినోడు ఎలా సాధ్యం అని అడిగితే అవును మరి నువ్వు వడ్డీ తీసుకున్నప్పుడు ఇంత అసలు ప్రిన్సిపల్ అమౌంట్ ఇంత అయితే 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీ నువ్వు ఎలా మింగగలిగావో అలాగే మింగిస్తాను నీతో అంటాడంట.
అని
ఇది హాస్యంగా చెప్పేవారు కానీ అలా అని అదే బూచాడు అని ఎలాగే జడిపించారో అలా జడిపించారనమాట. అంటే అలాంటి పనులు భక్తులకి తగదు. అంటే ఈశ్వర స్వరూపం పొందుదాం అనుకున్న వాళ్ళకి మాత్రం అది తగదు. అంటే చెప్పకుండా చెప్పడం బీబీ, చెప్పకుండా చెప్పడం అంటే మన జీవిత విధానం ఎలా ఉంటే అంటే మనం ఒక పక్కన సృష్టిని నాకుతూ అంటే రజోతమో గుణాలతో మనం జీవిస్తూ ఈశ్వరుని పొందుదామంటే అది అసాధ్యం. అంటే మన రాగద్వేషాలు మన ఇష్టాయిష్టాలు మన వాంఛలతో మనం జీవిస్తూ రజోగుణంలో మనం ఉంటూ మనం కోరికలు కోరుకుంటూ మనం అదే దురాశతో ఉండి మనం జీవిస్తూ ఉండి మోక్షం పొందుదాం అనుకోవడం అనేది ఎలాంటిదంటే అని ఒక పెద్ద ఆయన ఒక చిన్న ఉదాహరణకు ఒక కథ చెప్పారు బిబి, చిన్నది తొందరగా ముగించేస్తాను. ఏమన్నారంటే ఒక అతను ఇలాగా చేను పండించుకుంటున్నాడంట, ఒక్కెక్కరమే పొలం అంట పాపం వాడికి. ఏ ఈ చెరుకు తోట అనమాట, ఏ చాలా శ్రమ పడి ఆ సాయిల్ అంతా అంటే మట్టినంతా కూడా కరెక్ట్ గా మెన్యూర్ అది వేసి పెంచి చాలా శ్రద్ధ ఈ చెరుకు తోట అదే ఒక ఎకరం అంట, ఒక ఎకరమే వాడికి ఉన్నదే ఒక ఎకరం. చెరుకు అంతా వేస్తే చాలా బాగా పండి ఇంత ఇంత లావుగా మంచి లావు చెరుకు రుచికరమైన బాగా స్వీట్ గా ఉన్న చెరుకు పండిందంట. పండి ఇంకొక వారంలో కోత అనగా ఒక రోజు రాత్రి పడుకుని లేచి వచ్చేసరికి సగం పైనగా తినేసి తొక్కేసినట్టు అయిపోయిందంట పొలం అంతా. అయిపోతే ఇదేంటి ఇదేంటని చాలా బాధ కలిగిందంట. పాపం అసలే భేద కుటుంబం, అందులో ఉన్న ఒక ఎకరంలో అంత శ్రమపడి అంత కృషి చేసిన తర్వాత ఇలాగా విధ్వంసం అయిపోయిందంటే కష్టం అనిపిస్తుంది కదా. అందుకు మర్నాడు రాత్రి ఎలా కాదు, మనం కాపలా కాయాలి, కాపలా కాస్త చూసుకుందాము, ఉన్నదన్నా మనం సేవ్ చేసుకోవాలి కదా అని చూస్తూ ఉంటే ఆ రాత్రి మెలకుగా కూర్చుని దొంగచాటుగా కూర్చుని చూస్తున్నాడంట అసలు ఏం వచ్చి విధ్వంసం చేస్తోంది అని. చూస్తే ఒక తెల్లటేనుగు ఐరావతం వచ్చిందంట అండి, ఏనుగు నడుచుకుంటూ కాదు పైన వచ్చిందంట ఏనుగు వచ్చి మళ్ళీ ఆ చెరుకు తిని అదంతా తొక్కేసి వెళ్ళిపోతుందంట ఆకాశంలోకి. చూసి ఆ మళ్ళీ మర్నాడు ఆగాడు, మళ్ళీ మర్నాడు రాత్రి పడుకుంటే మర్నాడు కూడా వస్తే వెంటనే వెళ్ళాడంట. వెళ్ళి ఏంటిది ఇంత చెరుకు కదా, వెళ్ళలేదు వాడు ఏం చేశాడంటే దాన్ని తోక పట్టేసుకున్నాడంట. అంటే పైకి వెళ్ళిపోతుంది కదా విధ్వంసం చేసి, అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇదెవరు నా చేనంతా నేనేం అన్యాయం చేశాను దీనికి అని చెప్పి తోక పట్టుకుని అలాడాడంట. అప్పుడు అది స్వర్గానికి వెళ్ళిందంట. వెళ్తే అక్కడ స్వర్గంలో దిగి చూసేసరికి మొత్తం అన్ని రాసులంట, బంగారం నాణ్యాలు రాసులు. అయితే మళ్ళీ రోజు రాత్రి వస్తుంది కదా కిందకి, ఆడికి కుదిరినంత మూట కట్టుకుని వీపుకి వేసేసుకుని మళ్ళీ తోక పట్టుకున్నాడంట దిగే టైంకి. దిగాక ఇంటికి వచ్చేసి పోలే పోతే పోయింది ఆ ఎకరం మీద నాకు ఎంత వస్తుంది, దానికి 1000 రెట్లు భగవంతుడు నాకు ఇచ్చాడు అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటే చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిసిందంట బీబీ. తెలిసి ఊరుకోరు కదా ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు చెప్పకపోతే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము, అక్రమం చేసి సంపాదించావు లేకపోతే ఎక్కడో కొట్టేసావని చెప్తాము, మాకు నిజం చెప్పన్నారంట. చెబితే ఇలా చెబితే సరే నువ్వొక్కడివి అనుభవించేస్తే ఎలాగా, మేమందరం కూడా పాలు పంచుకుంటాం మరి, మేము కొంచెం భాగం తీసుకుంటాము, ఈసారి నువ్వు తోక పట్టుకున్నప్పుడు నిన్ను ఒకడు పట్టుకుంటాడు వాడిని ఇంకొకటి పట్టుకుంటాడు ఇలా హ్యూమన్ చైన్ కింద పట్టుకుని అందరం వెళ్ళి తెచ్చుకుందాం అన్నారంట. అంటే చాలా ఫన్నీగా ఉంటుంది కదా అని చెప్పి సరే అయితే ఇంకా మీరు అందరూ నా ఇరుగు పొరుగే కదా వస్తే రండి అని చెప్పి నెక్స్ట్ రోజు అలాగే తోక పట్టుకుని 20 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకుని తోక పట్టుకుని వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి ఇంకో 10 మీటర్లలో స్వర్గం వచ్చేస్తుంది. ఆ వచ్చే టైంకి ఆ తోక పట్టుకున్నాడు కాళ్ళు ఎవరైతే పట్టుకున్నాడో ఆడు అడిగాడంట, ఏమని స్వర్గంలో నువ్వు వెళ్ళిన స్వర్గంలో ఎంత ఎంత బంగారం ఉందని అడిగాడంట. అంటే వాడు ఓ ఇంత ఉందన్నాడంట, మొత్తం 20 మంది కింద అంటారంట. అని మన దురాస దుఃఖానికి చేటు అనడానికి ఇదే ఉదాహరణ. అంటే అత్యాస అంటే మనిషికి అత్యాస అంటే ఉన్న దాంతో సంతృప్తి చెందకుండా అత్యాస ఉంటే ఇలాగా అంటే ఈజీ మనీ లేకపోతే అంటే ఈజీగా సంపాదించే మెథడ్స్ లేకపోతే ఇదిగో ఈ వడ్డీ వ్యాపారాలు.
నాన్నగారు నెక్స్ట్ అందరిలో భగవంతుడు ఎలా చెప్పగలుగుతున్నాను అందరిలో నాన్నగారు కనిపించేవారండి. ఎలాగంటే అసలు ఆ జాతి వేరు గర్భజాతే వేరు రంగా అంటే నేను భారతదేశం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఒక రకంగా.
అంటే కట్ అవుతోందండి, మీరు మళ్ళీ ఇంకా కూర్చుని దగ్గర కూర్చుంటారా? అసలు వినిపించట్లేదు, కట్ అవుతోంది, మీ వీడియో కూడా రావట్లేదు అండి.
అంటే పాపా కొంచెం లేదనుకుంటా షిఫ్ట్ అయిన చోట.
యా యా ఇప్పుడు బాగుందండి.
చెప్పండి, ఇప్పుడు ఇందాక చెప్తున్నారు చెప్పండి.
అంటే అప్పుడు నేను నాన్నగారు కూడా అందరిలోనే కనిపించేవారండి నాకు స్పష్టంగా. ఎందుకు చెప్తున్నారంటే ఆ జాతిలో అంటే నేను భారతీయురాలనే చెప్పుకుంటా, నేను ముస్లిం సెకండరీ అండి. పట్ల అంత గౌరవం ప్రేమ ఉన్నాయి. అక్కడ వాళ్ళు నన్ను అసలు ప్రేమించాల్సిన పని లేదు, నన్ను ఆదరించవలసిన అవసరము లేదు. కానీ ఆ రాక్షసుల్లో కూడా నాన్నగారు వచ్చేసి నాన్నగారు నన్ను అంత అనుగ్రహించేసారంటే, వచ్చి వాళ్ళు పట్టేసుకొని నన్ను ముద్దు పెట్టేసుకొని, అసలు నీలో నీ ఒక ఏదో ఉంది, అసలు ఏదో ఐస్ కప్ ఏదో ఉంది నీ దగ్గర. ఉంటే నేను కూర్చున్నదండి ఎవరైతే వాళ్ళు రైస్ కానీ గవర్నమెంట్ రైస్ రేషన్ పోల్చారు అవన్నీ మళ్ళీ.
గ్రీష్మ కొంచెం కట్ అవుతుందమ్మా వాయిస్.
అసలు ఏం వినిపించట్లేదు దీది యాక్చువల్లీ. అంటే మీరు ఫస్ట్ లో కూర్చున్నారు కదా, ఛార్జింగ్ ఇంకా 20 మినిట్స్ ఉంది కదా, సరిపోతుందేమో.
అంటే ఛార్జింగ్ తీసి చెప్పడానికి ట్రై చేస్తారా?
ఒక 20 మినిట్స్ ఉంది.
20 మినిట్స్? సరే, ఇది ఛార్జింగ్ ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు వినిపిస్తుందా?
మీరు ఫస్ట్ కూర్చున్నారు కదా అంటే అక్కడ కూర్చోండి అంటే. మీరు మొదటి నుంచి ఎక్కడ కూర్చున్నారో అక్కడ కూర్చోండి.
చెప్పండి మళ్ళీ ఒకసారి, రిపీట్ చేయరా? కట్ అయింది.
అంటే ఆయన మమ్మల్ని ఎలా ఉద్ధరించారండి, ఆ జాతి మమ్మల్ని ప్రేమించాలని మళ్ళా నన్ను అసలు పలించాల్సిన అవసరం లే. కానీ కోటేశ్వరండి వాళ్ళు వచ్చేసి నన్ను నీ దగ్గర ఏదో అయితే ఉంది, లేకపోతే మమ్మల్ని ఎందుకు ఇలా లోపల తీసుకోవాలని ఇవ్వండి. భగవంతుడు అంటే నా రూపంలో వచ్చేసి వాళ్ళు నాకు కనిపించేవారు అంతా నాకుండి. కట్ అవుతుందండి?
ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది.
అలాగే ప్రతి ఒక్కలో కూడా నాన్నగారు
అంటే మీ మాట కొంచెం కట్ అవుతుంది, కానీ మీరు కూర్చున్న చోట మీ వెనకాల కొబ్బరి చెట్లు, పున్నమి చంద్రుడు అన్ని చూపించారు మాకు. ఈరోజు పౌర్ణమి కూడా కదా, పౌర్ణమి. వెరీ బ్యూటిఫుల్, ఇంకో మీ వెనకాల చంద్రుడు. ఈరోజు పౌర్ణమి, సో ఆ చంద్రుడు మీరు చంద్రుడులా ఉన్నారు. సో చందమామ రావే అని మీరు తీసుకొచ్చేసారు చందమామని. ఇందాక అన్నాను కదా చందమామ రావే అని పాటి పాడి తీసుకొస్తాడు అని. అలా అసలు చూడండి ఎంత కోయిన్సిడెన్సో చూడండి అంటే, ఈరోజు పౌర్ణమి అవ్వడం, మీకు సిగ్నల్ బాగుంటుందని బయట కూర్చోడు, మీ పక్కనే వెనకాల చందమామ, నిండు నిండు చందమామ. చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అదే హృదయంతో మాట్లాడుకుంటే మాటలతో పనే ఉందని సిగ్నల్ అందకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఐ మీన్ దిస్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్. అంటే మీలో ఉన్న నాన్నగారిని మీరు చూసుకుంటూ అందరిలో ఉన్న నాన్నగారిని చూస్తూ ఉంటే ఇంకా సాధన ఎవరికంటి? అంటే నేనున్నాను అనే దేహబుద్ధికే కదా సాధన. అంటే ఈ శరీరం నేను, ఈ శరీరానికే పరిమితమై ఉన్నాను నేను, నాకు భిన్నంగా వాళ్ళు ఉన్నారు, నాకు భిన్నంగా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు స్నేహితులు వీళ్ళు శత్రువులు, ఇది కాదు కదా. ఉన్నదే ఒక్కటైనప్పుడు అంత ఆనందమే కదా. మీరన్నారు కదా ఏది చేసుకున్నా అది నేను నాకే చేసుకుంటున్నాను అనుకుంటే ఈ సృష్టిలో ఎవరు ఎవరికి హాని చేయరు కదా అంటే.
అవునండి.
ఇప్పుడు మనం మనల్ని ఎలా ఇష్టంగా చూసుకుంటామో అందరినీ కూడా మనము అనుకుంటే, ఇప్పుడు భగవంతుడు అనుకోవడం ఒక ఎత్తు, అందరిలో ఉన్నది నేనే, అందరూ నేనే అనుకున్నప్పుడు నాకు నేనే చేసుకునేది మనం గుర్తింపు కోరుకోము కదా. గుర్తింపు కోరుకోము, అదే కుడి చేతి ఎడం చేతిలో పెడితే చెయ్యి అనుకోదు కదా నేను ఈ చెయ్యి నుంచి ఈ చెయ్యికి ఇచ్చాను అని. అలా నో అదర్స్ స్టేట్, నో మైండ్ స్టేట్కి వెళ్ళాలి అంటే నో అదర్స్ని చూడకపోతే నో మైండ్ స్టేట్కి వెళ్ళిపోతాం. అదర్స్ని ఎప్పుడు చూడము అంటే మనలో ప్రేమ నిండుకున్నప్పుడు, భక్తి నిండినప్పుడు. అదే అంటారు కదా భక్తి అనే ఇప్పుడు పుష్పంలో నుంచే పండు వస్తుందంట, పుష్పంలోంచే పండు వస్తుంది. అలాగే భక్తిలో నుంచే మనకి జ్ఞానం వస్తుంది. అంటే అంటే అంతటా ఉన్న భగవంతుడు, మన హృదయంలో ఉన్న భగవంతుడు ఒక్కటే, అది దాన్ని విశ్వసించి దానికోసం మనం జీవించి అది పొందడానికి మనం ఈ రాగద్వేషాల రహితంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది దాటి అందరిలోని ఉన్న ఒక్క వస్తువుని అందరిలోని చూడగలిగితే, అసలు ప్రతిరోజు ప్రతి గంట పండగే కదా అంటే. ఆ స్వర్గం మనం ఏనుగు తోక పట్టుకుని పైకి వెళ్ళాడు స్వర్గం చూడడానికి, మనకి ఇంకా ధనధాన్యాలతో సంబంధం లేదు. నాన్నగారిని పట్టుకుని మనం ఇక్కడే స్వర్గం అనుభవిస్తున్నాం. అంటే అసలైన నిధి, అసలైన ట్రెషర్.
అవునండి.
అంటే ట్రూ ట్రెషర్ అంటే ఇంకా భూచాడు పట్టుకువెళ్ళడానికి అవకాశం లేని ట్రెషరు.
చాలా నాన్నగారు కనిపిస్తున్నారు మీలో.
అంటే పున్నమ చంద్రుడు మీలో నాకు కనిపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది ఆంటీ, చాలా ఆనందంగా ఉంది.
అసలు టైం తెలియల నాన్నగారి దగ్గర సమక్షంలో ఉన్నట్టే ఉంది మాకు నాన్నగారు.
నేను మొన్న గ్రీష్మతో అదే అంటూ, గ్రీష్మతో మొన్న అదే అన్నానమాట. మొన్న ఈ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో యుఎస్ వాళ్ళు ట్రూప్స్ విత్డ్రా అయిపోతే పాపం ఆందోళన వ్యక్తం చేశారు కదా వాళ్ళు, నేను అన్నాను. అంటే బీబీ మాట్లాడతారని ముందు అనుకోలేదు, మొన్న ఈ మన గురు పూర్ణిమకి వెళ్ళినప్పుడు అనుకోకుండా సాయంత్రం ఆంటీ కనిపించారు, హగ్ చేసుకుంటే ఇద్దరికి కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. అంటే నాన్నగారి అనుగ్రహం కరెక్ట్ గా ఆవిడ కనిపించడం. ఐషాని ఇప్పటి నుంచో అడుగుతున్నాను ఆవిడ చూద్దాం షా, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కదా చెప్పని అంటున్నారు, అనుకోకుండా ఆవిడ కనపడ్డం. ఆంటీ మాట్లాడతారా అంటే ఓ తప్పకుండానమ్మా అన్నారు. అంటే పోనీ పుట్టినరోజుకి మాట్లాడిందామో మంచి సందర్భం చూద్దాం అనుకున్నాము, కానీ ఈ లోపల ఈ ఆఫ్ఘనిస్తాన్ గొడవలు వచ్చినాయి కదా. అప్పుడు అనిపించింది అంటే నిజంగా హృదయంలో ఉన్న భగవంతుడిని మనం విశ్వసించి అంతటా ఉన్న దేవుణ్ణి కనుక మనం నమ్ముకుంటే ఈ బయట నిబంధనలు, బయట అంటే ఈ కష్ట సుఖాలు, ఈ అంటే క్రూరత్వాలు భరించే స్ట్రెంగ్త్ భగవంతుడు మనకి ఇస్తాడు. పరిస్థితులు మనం మార్చలేం కదా అంటే, సృష్టిలో ఉన్న పరిస్థితుల్ని మనం మార్చలేము, మనుషుల్ని మార్చలేము, జీవ లక్షణాలని మార్చలేము, మనం మనది మనం మార్చుకోగలం. స్వేచ్ఛ అనేది అంటే మన ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15 రోజు మన ఇండిపెండెన్స్ డే, అదే రోజు పాపం ఒక ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ కి అంత శిక్ష. సో నేను అదే అన్నాను, ఎంత తాత్కాలికం మన జీవితం, ఏ క్షణాన ఎవరిది ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పుడు అనారోగ్యం వస్తుందో తెలియదు, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ విధంగా శిక్ష అనుభవించవలసి వస్తుందో తెలియదు. ఇవన్నీ బాహ్యమైన ఫ్యాక్టర్స్. అయితే మన మనసుని మనం కుదురు చేసుకుని, మన మనసుని మనం ఉద్ధరించుకుని, మన అంటే ఈ రాగద్వేషాల నుంచి బయటకు వచ్చి సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేసి ఈ రజస్సు తమస్సుని మనం లోకానికి నీ మాయకి దగ్గర చేస్తుందంట బీబి. రజస్సు తమస్సు మనకి అదే గురువులు, వీళ్ళకి గురువులు ఉన్నారంటే వాళ్ళకి గురువులు ఉన్నారంట. తమో గుణం వాళ్ళకి కుంభకర్ణుడు గురువు అంట, రజోగుణం ఉన్న వాళ్ళకి రావణాసురుడు గురువు అంట, సత్వగుణం ఉన్న వాళ్ళకి విభీషణుడు గురువు అంట. వాళ్ళు ముగ్గురు బ్రదర్సే, ముగ్గురు రాక్షసులే. అంటే గుణాలు భగవంతుడు కాదు, అదే గురువులు ఉన్నారా వీళ్ళకంటే ఉన్నారన్నారంట. ఎవరంటే తమో గుణానికి కుంభకర్ణుడు. అంటే తిండం నిద్రపోవడం, ఆరు నెలలు తింటాడు, ఆరు నెలలు నిద్రపోతాడు. వాడికి వాడు ఉపయోగపడ్డా, ఎదుటి వాళ్ళకి ఉపయోగపడడు. అలాగ మొద్దులో పడి ఉంటాడు, అజ్ఞానంలో పడి ఉంటాడు. రజోగుణానికి గురువు ఉన్నాడంటే వాడు ఎవడంటే రావణాసురుడు అంట. అంటే నేననే అహం పెంచేసుకుని నా చేతిలోనే సర్వస్వం ఉందనుకుని యాక్టివిటీ ఉంటుందంట, కానీ అది డిస్ట్రక్టివ్ గా ఉంటుందంట. అండ్ సత్వగుణానికి గురువు ఉన్నాడంట, వాడు విభీషణుడు అంట. లోపల శాంతిగా ఉంటాడంట, పని చేస్తాడంట, చెయ్యని వాడితో సమానంగా ఉంటాడంట. వాడు చేసే ప్రతి పని వాడికి ఇతరులకి శాంతినిస్తుందంట అని. ఈ మూడు గుణాలు మనం కాదు, కానీ మనకి శాంతి సత్వగుణం ఇస్తుంది కాబట్టి అది పెంపొందింపు చేసుకుని అది మోక్షానికి మార్గం కూడా అది చూపిస్తుంది. సో అది పట్టుకుని మనం అక్కడికి వెళ్ళే వరకు అది మనం పెంపొందింపు చేసుకుని అది పట్టుకుని మనం జీవిస్తే అక్కడికి వెళ్ళాక అది కూడా డ్రాప్ అవుతుందంట. అంటే మోక్షం వరకు తీసుకెళ్ళి అది కూడా తప్పుకుంటుంది అన్నారు. సో అంటే సత్వగుణ సంపన్నులం కావాలి అంటే మీరన్నట్టు రియాక్షన్ ఫ్రీగా అవ్వాలి. అదే అర్జునుడు కృష్ణుడు అడుగుతాడు కదా, కృష్ణ చెప్పు ఇలాగా, సరే చెప్తున్నావు బాగుంది, త్రిగుణాలకి అతీతంగా అవ్వాలి, త్రిగుణాతీతులం అవ్వాలి, రాగద్వేషాల నుంచి విడుదలైతే నువ్వు ఆ వస్తువు పొందుతావు అంటున్నావు కదా, పొందిన వాళ్ళు ఉన్నారా, ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే మన మీ వెనకాల పున్నమచంద్రుడు మన నాన్నగారులా ఉంటారు. దానికి చెప్పాడంటే
మీ నాన్నగారు
అంటే బుద్ధుడు, బుద్ధుడు, రామకృష్ణుడు, జీసస్, మొహమ్మద్దు, మన నాన్నగారు, వీళ్ళందరూ కూడా గుణరహితంగా అంటే వాళ్ళు అతీంద్రియులు, జితేంద్రియులు కాదు అతీంద్రియులు. అందుకే వాళ్ళ సమక్షంలో మనకి అంత శాంతి. ఇప్పుడు ఆ పున్నమిచంద్రుడు ఎలా చల్లదనాన్ని ఇస్తాడో వాళ్ళ సమక్షంలో మనకి చల్లదనం, శాంతి, కాంతి, నిర్మలత్వం సహజంగా వచ్చినాయి వాలుగాల్లో వచ్చినట్టు.
ఎన్ని జన్మల పుణ్యం నాన్నగారు మాకు దొరికారనండి.
అవునమ్మా, మన అందరం కదా. ఆహా, మీకు తెలియదు మాకు తెలియదు, ఎవరికి అంటే హృదయంలో ట్రూత్ ఉందని మనకి ఎవరికీ తెలియదు, ఏ మతం వాళ్ళకే తెలియదు. హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్స్ అని కాదు, ఏ మతం వాళ్ళకే తెలియదు. అంటే చెప్పున్నారు, ట్రూత్ చెప్పలేదా, భగవంతుడు చెప్పాడు ట్రూత్, అల్లా ట్రూత్ చెప్పాడు, యహోవా ట్రూత్ చెప్పాడు, రాముడు, కృష్ణుడు అందరూ ట్రూత్ చెప్పారు. కానీ మనం దేన్ని పట్టుకుని జీవిస్తున్నాం అంటే మాయనే పట్టుకుని జీవిస్తున్నాం. అంటే రజోగుణం తమోగుణంలో మనం అంటే ఈ సైకిల్లో తిరుగుతూ సత్వగుణం ఏదో కాసేపు వస్తుందా, వచ్చినప్పుడు కూడా మనకి దాంతో తాదాప్యం, మనం మంచి వాళ్ళం అనిపిస్తుంది తప్ప. అదే అంటారు నాన్నగారు ఇక్కడ కూడా చాలా సూక్ష్మంగా, ఏంటంటే అంటే ఇక్కడ అంటే నువ్వు ఏది చేసినా నేను చేస్తున్నాననే భావంతో నువ్వు చేసే మంచి కూడా మంచికి మంచి, చెడుకు చెడు, పుణ్యానికేమో సుఖం, పాపానికేమో దుఃఖం రూపంలో నీకు ఖర్చు అయిపోయేలాగా అది విశ్వాత్మ డిసైడ్ చేసేస్తుందంట. అంటే ఈ అంటే విశ్వం అనే గవర్నమెంట్, అంటే మన చట్టం ఒకటి కదా, విశ్వం చట్టం ఒకటి ఉందంట. ఆ చట్టం ఏంటి అంటే నేను చేస్తున్నాననే భావంతో నువ్వు చేసే మంచి చెడు, మంచి సుఖ రూపంలోని చెడు దుఃఖ రూపంలోనే వస్తుంది, ఇది ఖర్చు అయిపోతుంది, అది ఖర్చు అయిపోతుంది. సో ఈ సైకిల్ నుంచి బయటికి రావన్నారు. నువ్వు తొక్కే సైకిల్ కాదు ఈ పుణ్య పాపాల చక్రం నుంచి నువ్వు బయటికి రావు. సో నువ్వు ఇందు నుంచి విడుదల అవ్వాలి అంటే పుణ్యానికి పాపానికి అతీతంగా అవ్వాలి. అలా అవ్వాలి అంటే ఎలా పని చేస్తే అవుతావు? నేను చేస్తానని కృష్ణ వినిపిస్తుందమ్మా? గ్రీష్మ
ఇప్పుడు వినిపిస్తుందండి.
వినిపిస్తుందా?
వినిపిస్తుంది.
సో పుణ్యానికి పాపానికి అతీతంగా నువ్వు అవ్వాలి అంటే ఇక్కడే చెప్పారు అంటే వినిపిస్తుందా?
వినిపిస్తుంది.
వినిపిస్తుందమ్మా? అదేలే పాపం, సిగ్నల్ తగ్గింది, ఛార్జింగ్ కూడా అయ్యింది కదా. సో బట్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ టు హ్యావ్ హర్ అరౌండ్.
చాలా
చాలా బ్యూటిఫుల్. ఐ మీన్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ టు సీ ది మూన్ రైట్ బిసైడ్ హర్ ఫేస్. అంటే కుదురుతుందా కరెక్ట్? యా గ్రీష్మ కనెక్ట్ అవ్వడానికి కుదరట్లేదమ్మా?
యా ఐ థింక్ సో. యా ఐ థింక్ ఛార్జింగ్ అవుట్ అయిపోయినట్టుంది. యా యా
అయ్యో పర్వాలేదు. సో ఇట్స్ సచ్ ఎ బ్యూటీ టు హావ్ హర్ అరౌండ్ రా. యా
చాలా
చాలా చాలా అంటే నాన్నగారు కూడా అంటే హృదయాన్ని బట్టే కదరా అక్కడ స్పందన. ఇక్కడ అదే వర్షం పడినప్పుడు మనం తెరిసి ఉంచుకుంటే ఎలా అయితే ఆ వాటర్ అందులో కలెక్షన్ అవుతుందో అలా ఆయన సమక్షంలో మనం ఓపెన్ గా ఉన్న వాళ్ళకి ద రిసీవింగ్ వాజ్ మోర్ డెఫినెట్లీ. అంటే ఉన్నది ఉన్నట్టుగా మనం రిసీవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఓపెన్ గా ఉన్నప్పుడు యూ రిసీవ్ యాజ్ మచ్ యాజ్ యువర్ ఓపెన్ టూర్ కదా. అలా దే వర్ సో బ్యూటిఫుల్. అంటే ఎంత రిసెప్టివ్ గా వాళ్ళు ఉండి ఎంత ట్రూత్ఫుల్ గా వాళ్ళతో వాళ్ళు ఉండి నాన్నగారు అలా వేరు కాదు అని ఆయనతో వాళ్ళది అంటే దేవుడికి ఎలా అయితే వాళ్ళు పర్సనల్ గా ఎక్స్ప్రెస్ చేసుకునేవారు నాన్నగారికి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం ఆయన ఎగ్జాంపులరీ. అందుకే వాళ్ళని చాలా సందర్భాల్లో వాళ్ళు మెన్షన్ చేసి మనం చాలా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి, మనం విగ్రహాలని రూపన్నాము చుట్టూ తిరుగుతున్నాము అంటే దాన్ని ఆధారంగా చేసుకుని అది దాటమని మనం చెప్తున్నాము. అంటే వాళ్ళు పట్టుకున్నట్టు కూడా మనం అంటే మనకి కష్టం అవుతుంది అంటే హ్యాబిచ్యువేషన్, విఆర్ హ్యాబిచ్యువేటెడ్ బుద్ధికి నామ బుద్ధికి మనం అలవాటు పడిపోయి ఉన్నాం. సో
మెల్లమెల్లయేష గారు చెప్పారనమాట. సో నాన్నగారు నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను దీది, కొన్ని ఫొటోస్ పంపించారులేండి. సో యా 10 మినిట్స్ టైం ఉంది కదా, సో యా స్క్రీన్ కనిపిస్తుందా దీది?
కొంచెం అదే రొటేట్ అవుతుంది ఇంకా. యా 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 బాగుందమ్మా.
సో నాన్నగారు అంట ఒక సందర్భంలో మా ముస్లిం డివోటీస్ తో కూడా నాకు మాకు ఒక ఫోటో ఉండాలి అని సిస్టర్స్ పక్క ఇద్దరిని పక్కన పెట్టుకుని ఫోటో తీసుకున్నారంట దీది.
బ్యూటిఫుల్ అమ్మా, సో బ్యూటిఫుల్,
అసలు
ఎంత బాగుందో ఫోటో. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్. ఆయిషా గారు, ఆయిషా గారు ఈజ్ ఆల్సో సో క్లోజ్ టు ఆల్ అవర్ హార్ట్. ఎందుకంటే నాన్నగారు ఆవిడికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారో కూడా మనకు తెలుసు. అంత స్వచ్ఛంగా వాళ్ళు ఉన్నారు, ఓపెన్గా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి ఆయన ఏది అడిగినా కూడా నవ్వుతూ సమాధానం చెప్పి ఇట్ వాజ్ అ డిలైట్. వాళ్ళ నాన్నగారిని వాళ్ళని సంభాషణ చూస్తే డిలైట్గా ఉండేది, వాళ్ళని మెన్షన్ చేసి ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పినప్పుడు నవ్విస్తూ చెప్పినప్పుడు కూడా చాలా 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 ఫుల్ఫిల్లింగ్గా ఉండేది అన్నమాట. సో ఆంటీ మీరు ముందుకొచ్చి ఈరోజు భక్తులందరినీ అడ్రస్ చేసి మీరు మాట్లాడడం, మీకు బాగా వంట పట్టిన వాక్యాలన్నీ కూడా చెప్పడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మళ్ళీ మీరు వచ్చిన ప్లాట్ఫామ్ మీద మాట్లాడాలని కోరుకుంటున్నాము. ఏమా గ్రీష్మ,
ఇంకొన్ని ఫొటోస్ చూపిస్తాను. సారీ డిస్కనెక్ట్ అయింది దేవి.
కనిపిస్తుందమ్మా నాన్నగారు అరుగు మీద. ఐషా నాన్నగారు వెరీ నైస్.
ఎస్పెషలీ దిస్ వన్ ఇది స్పెషల్ గా తీయించుకున్నారంట. యాక్చువల్లీ
they are like a family vallu.
మా ముస్లిం భక్తులతో కూడా ఒక ఫోటో ఉండాలి అని సిస్టర్స్ పక్కన ఇటు పక్కన పెట్టుకుంటే.
ఆయనే పెట్టుకుని తీయించుకున్నారా? అందరూ నాన్నగారు మీతో ఫోటో కావాలని తీయించుకుంటే ఆయన మాకు వీళ్ళతో కావాలని తీయించుకుంటారు.
ఇంకా కొన్ని కువైట్ ఫొటోస్ చూపిస్తాను, సారీ. లైక్ అంటే
నో ప్రాబ్లం అమ్మా, టేక్ యూర్ టైమ్. ఆవిడ తీసిన ఫోటో అదే కెమెరా పెట్టిశాను అన్నారు, అది కూడా ఉందారా?
అది లేదనుకుంటా,
తర్వాత షేర్ చేయమందాం.
Somehow పంచేయట్లేదు, బట్ దట్స్ ద టూ మెయిన్ ఫోటోస్ లేండి దీది.
సో ఆయిషా గారికి, బీబీ గారికి, భక్తులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీరు ఆయిషా మళ్ళీ వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నాము. ఈ కోరిక పర్వాలేదు, ఎందుకంటే మమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేసేది కాబట్టి ఈ కోరిక ఈజ్ ఓకే.
సో కొన్ని కువైట్ ఫోటోస్ ఇది కనిపిస్తుందా?
యా యా, కువైట్ ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి. మాకు కువైట్ అని కథాలు లైక్ వెబ్సైట్ లో కూడా పెట్టినట్టున్నాం. యా, ఇది అక్కడ కువైట్ లో వాళ్ళ 4 రోజుల్లో
తీసుకుంటారు అనుకుంటా. యా యా,
వెరీ నైస్. బీబీని ఆవిడ హస్బెండ్ అనుకుంటా కదా. యా, యాక్చువల్ గా బీబీ ఇచ్చిందే అనుకుంటా. అదే ఏం తేవాలి నాన్నగారికి అనుకుని అది గిఫ్ట్ పెట్టుకుని ఖతార్ వెళ్ళాను కదరా నేను, నాన్నగారు కువైట్ నుంచి దిగే టైంకి ఐ వెంట్ టు ఖతార్ కదా. అది చాలా జాగ్రత్తగా ఇప్పుడు మనకి ఎవరైనా మన క్లోజ్ వాళ్ళు గిఫ్ట్ ఇస్తే మనం ఎలా దాచుకుంటామో అలా పెట్టుకుని మధ్యలో ఖతార్ లో కూడా ఆ డ్రెస్ ఒకసారి వేయించుకుని ఫోటోలు తీయించుకున్నారు రా
దీది
అని చెప్పారు నాకు. ఇది మాకు మా భక్తులు బీబీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారండి, ఇది మేము జాగ్రత్త పెట్టుకుంటామని ఒక రోజు సడన్ గా క్యాప్ పెట్టుకుని అది వేసుకుని వచ్చేసారు రా బయటికి. అంటే వెరీ స్వీట్ వే దట్ హీ సర్ప్రైజెస్ పీపుల్ కదా. వేసుకుని వచ్చేస్తే ఇదేంటి ఈరోజు టోపీ పెట్టుకుని బయటకు వస్తున్నారంటే అమ్మా నాకు గిఫ్ట్ ఇచ్చారమ్మా, మనకి ముస్లిం భక్తులు బీబీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారమ్మా అని. ఇది వీళ్ళకి కట్టడం వచ్చా లేదో, వాళ్ళు బాగా కట్టారు నాకు అని చెప్పి మళ్ళీ కట్టుకుని అక్కడ ఖతార్లో భక్తులందరితో కూడా ఆయన ఫొటోస్ తీయించుకున్నారు రా. చాలా ఫొటోస్ ఉన్నాయన్నమాట ఆయన ఆ డ్రెస్ తో అందరితో తీయించుకున్నారు భక్తులతో. అంటే సో స్వీట్ కదా. He's అంటే హిజ్ ఫాదర్ యాజ్ వెల్ అస్ చైల్డ్ అన్నట్టు. వెరీ వెరీ స్వీట్ మెమరీస్ ఆఫ్ కువైట్ అండ్ ఖతార్.
అంతే దీది.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఓకే అమ్మా.